నుంచి మనం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాము, దేవుని వాక్యములో మన యొక్క పరిపూర్ణత లేక క్రీస్తు యొక్క స్వారూప్యతను ఏ రీతిగా సంపాదించుకుంటున్నామో పరీక్షించుకుంటూ కొన్ని మాటలలో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని హెచ్చరికలను మనం తీసుకుంటూ సంపూర్ణతలోనికి సిద్ధపరచబడదాం. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నుంచి మన దైవ ధ్యానం. ఆయా సెకండ్ మండే, ఫోర్త్ మండే మనకు జరుగుతున్నటువంటి ఈ రాత్రికల్ప ప్రార్థనల్లో ప్రతిసారి రోమేలకు రాసిన పత్రికలోని అనేకమైనటువంటి క్రైస్తవ పరిశుద్ధతమైన ఉన్నతమైన లక్షణాలలోనికి మనము ఎంతవరకు వెళ్ళామో పరీక్షించుకుంటూ వాటిల్లో ఉన్నటువంటి వాస్తవ విషయాలకు తగిన రీతిగా మన ఆత్మీయత ఉందా లేదో కొనసాగించుకుంటూ ఉన్నాం. ఈ దినము 12వ అధ్యాయము రోమేలకు రాసిన పత్రిక 19వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం.
ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక.
ప్రియులారా, ప్రారంభం చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక
దేవుని ఉగ్రతకు చోటియుడి.
దేవుని ఉగ్రతకు చోటివ్వండి.
పగ తీర్చుట నా పని.
పగ తీర్చుట నా పని.
నేనే ప్రతిఫలమును
ఇత్తును
అని ప్రభువు చెప్పుచున్నాడని
వ్రాయబడి ఉన్నది. కాబట్టి
నీ
శత్రువు ఆకలి గొనియుంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొనియుంటే దాహమేము. అలాగు చేయటం వలన అతనికి తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. ఈ 19, 20, 21, 3 కలిపి ఒకటే వచనం కింద మనం భావించాలి. ఎందుకంటే చదవటానికి వివరణగా 3 పదాలు విడగొట్టినప్పటికీ వాడి అంశం అయితే 3 కలిపి ఒకే అంశం ప్రాధాన్యంగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ 3 సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి ఈ దినం లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మీరు గమనించారా, ఈ ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము 19వ వచనం ప్రారంభం ఎలా ఉంది?
ప్రియులారా,
ఎవరికి చెప్పాడు ఈ మాట? క్రైస్తవులకు రోమేలకు చెప్తూ పౌలు ఈ మాట ఆడుతున్నాడు. ప్రియులారా, ప్రియమైన వారులారా అని చెప్తున్నాడు. చిన్నప్పుడు ఉత్తరాలు రాసే అలవాటు కొంతమందికి ఉండేది. ఇప్పుడంటే మెయిల్సు, టెక్స్ట్లు, ఎమోజీసు ఇవన్నీ రకరకాలుగా వచ్చేసి అసలు పూర్తిగా ఆ సంస్కృతిని పాడు చేశాయి. ఉత్తరం రాసేటప్పుడు ప్రియాతి ప్రియమైన అనే ప్రారంభం పదటి తెలుగు భాషలో మనం రాసుకునేవాళ్ళం. ఎందుకనంటే అవతల వ్యక్తితో మన సంభాషణ ప్రారంభమే నాకు నీవు చాలా విలువైన వారివి, మీకు నేను, నాకు మీరు కావలసిన వారము, కాబట్టి మనం ప్రియమైన అనే సంభాషణతో ప్రారంభమయ్యేది. ఈ అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రారంభించేటప్పుడు నేను 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను.
కాబట్టి సహోదరులారా,
ఇక్కడికి వచ్చినట్టుగా ఏమైంది?
సహోదరు
19వ వచనం వచ్చినట్టుగా ఏమైంది?
ప్రియులారా.
అంటే ఇక్కడ ఇద్దరు వేరువేరేమో, ఇద్దరు వేరువేరు కదా, వాళ్ళెవరు? సహోదరులరా అందరికీ చెప్పేశాడు. సహోదరు సోదరిమల్లారా అన్నట్టుంది అది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి నా ప్రియమైన నా పార్టీ ప్రజలారా అన్నట్టుంది. ఈ రెండు కొంచెం దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఈ ప్రియమైన వారికి చెప్పినటువంటి సంఘటన మాత్రం ఇది ఒక్కటే విషయం చెప్పాడు. మిగిలినవన్నింటిలో ఎక్కడా కూడా మీకు ఆ పదం వాడబడలా. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, క్రీస్తు దేవుని సంబంధమైన విషయాలను మనకు మాదిరిగా చెప్పినప్పుడు, చూపించినప్పుడు దాని యందు అంతరంగంలో ఉండే అనేకమైన విషయాలు, దేవుని అంతరంగంలో ఉండే అనేక విషయాలని మానవులతో డీల్ చేయడానికి యేసుక్రీస్తుని పంపిన విధానంలో మనం వాటిని ప్రత్యక్షతను చూస్తాం. ఆ ఇన్నర్ థింగ్స్, దేవుని సంగతులు ఎవరికీ అర్థం కాని ప్రజలు యజ్ఞం చేస్తే చాలు, ఈ బలిస్తే చాలు, దానాలు చేస్తే చాలు అనుకుంటున్నటువంటి పాత నిబంధన కాలపు ప్రజలలో దేవుని హృదయం ఇది అని చెప్పడానికి ఆయన సాహసం చేశాడు. ఏంటి ఈ విషయం అని చూస్తే ఒకసారి ఆలోచించండి. పగ ఎప్పుడైనా మీరు చూసారా? పగ అనేది ఎలా ఉంటుంది? ఎవరిలోనైనా చూసారా కాదు, పగను చూసారా అని అడుగుతున్నాను. పగను మీరు చాలామందిలో చూసుంటారు. ఆ పగ ఎలా ఉంటుందో మీకు తెలుసు. నిజానికి పగను మీరు ఎప్పుడైనా చూస్తే ఎలాంటి రూపం కలిగి ఉంటుందో మీరు ప్రయత్నించేయండి. ఎప్పుడైనా చూస్తే నిజానికి పగ ఎలా ఉంటుందంటే, ఏదో ఒక పనికి సంబంధించి పగ బయటకు వస్తూ ఉంటుంది, ఒక క్రియను ఫాలో చేస్తూ ఉంటుంది అది. ఈ ప్రతి మనిషికి కూడా 2 రకాల అనుభవాలు కామన్గా ఉంటాయి. ఒకటి మంచిగా ఆనందించడం, సంతోషించడం. 2వది బాగా దుఃఖపడడం లేక బాధపడడం. ప్రతి మనిషికి కూడా ఈ అనుభవాలు సమానంగా ఉంటాయి. ఆనందము, సంతోషము లేక దుఃఖము లేక బాధ. ప్రతిసారి ఈ అనుభవాలు మీరు చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే, గడిచిన వారమంతా మీరు బాగా బాధపడ్డారనుకోండి, ఈ వారంలో మళ్ళీ మీకు ఏదైనా బాధపడాల్సిన సంఘటన ఎదురైంది అనుకోండి, మళ్ళీ ఈ బాధ కొత్తగానే ఉంటుంది, మళ్ళీ పాతదానిలా ఉండదు. ఆనందం అంతే, సంతోషం అంతే, దుఃఖం అంతే, బాధ కూడా అంతే. ప్రతిసారి ఈ అనుభవాలు అందరికీ సమానంగా ఉంటాయి. ఒక్కొక్కరికి దాని యొక్క గ్రేడ్ లేక డిగ్రీ చూస్తే చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ ప్రతిసారి అది కొత్తగా మాత్రం ఉంటుంది. ఈ రెండు అనుభవాలు కొత్తగా ఉండడం మాత్రమే కాకుండా మొట్టమొదటిది ఎలా ఉండదంటే, అంటే ఈ రెండు ఎక్స్పీరియన్స్లు మొట్టమొదటిది ఆనందం అనే విషయం ఎలా ఉంటుందో చెప్తాను. ఆనందం పొందటానికి ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గనక అనుభవించేటప్పుడు తనలో తాను తృప్తి పొందుట, ఆనందించుట, తనలో తాను, లేకపోతే ఆ తృప్తిని ఇంకా పొందటానికి ఎదుటివానిలో చూసి ఆనందించటం. కొంచెం జాగ్రత్తగా వినండి, నేను అనుభవించాడు ఫస్ట్, ఐ పర్సనల్లీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసేటప్పుడు నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకవేళ నేను సాటిస్ఫై కాలేదనుకోండి, అంటే ఆనందము యొక్క సంతోషం తాలూకా ఫుల్మెంట్ అవ్వలేదనుకోండి, పూర్తి కాలేదనుకోండి, అప్పుడు ఇంకెవరికైనా జరిగితే, ఎవరికైనా దొరికితే అప్పుడు నేను ఆనందిస్తాను, ఇది నిజమైన ఆనందం. రెండవ విషయం, పగ తీర్చుటను చూసావా, ఎదుటివారిలోనే వెతుకుతాను, ఎదుటివారు ఎవరైనా కావచ్చు వాళ్ళలో వెతుకుతాను. ఒకవేళ అది నేను తృప్తి పొందటం నాకు జరగలేదనుకోండి, అప్పుడు ఇంకా ఎదుటివారిలో చూసుకుని మళ్ళీ నేను ఆ పగను తీర్చుకోవటంలో, ఆ దుఃఖపట్టడంలో కూడా నేను తృప్తి పొందుతూ ఉంటాను. ఆనందం కానీ పగ కానీ ఎప్పుడూ కూడా పర్సనల్గా అనుభవించేటువంటి స్థాయి కొంత అయితే, ఎదుటివారిలో అనుభవించేటప్పుడు పొందేటువంటి స్థాయి ఇంకా ఎక్కువ. ఆ ఇంకా ఎక్కువైనటువంటి అనుభవం ప్రతిసారి పగ తీర్చుకోవడంతో పోల్చుకుంటాం. ఎలా ఉంటుందంటే, ఎదుటివారు ఎవరైనా శత్రువు అని నీకు అనిపిస్తే, వారు పొందేటువంటి నష్టం కానీ, బాధ కానీ, కష్టం కానీ, వారి దుఃఖం కానీ, ఏదైనా దానికి పడే ఏదైతే ఉంటుందో వాటన్నింటిలో ఏదో ఒకటి కానీ అన్నీ కానీ పడచ్చు, పడితే వాటి కారణం నేను చేసిన పనికి గనక అది చర్య అయితే, నేను గనక ఆ పని చేస్తే ఆ పని తాలూకా ప్రతిచర్య దుఃఖం కానీ, కష్టం కానీ, బాధ కానీ, వేదన కానీ, కన్నీరు కానీ అయితే, మొదటిది. రెండవది, నేను ఏమీ చర్య తీసుకోకపోయినా ఆ వార్త తెలిసిన వెంటనే నాలో పొందేటువంటి ఆ తృప్తి కలిగిన అనుభవమే పగ. ఈ రెండు పదాలని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పగ తీర్చుకోవటం మీకు ఎవరికి తెలియదన్నట్టుండా, మీ లోపలే ఆ లక్షణం అనేది చాలా చక్కగా గ్రాస్ రూట్స్లో నుంచి పూర్తిగా అవయవాలన్నింటిలో నుంచి అది నిండిపోయి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు ఈ రెండింటి అధ్యాయాల మధ్యలో ప్రభు మనతో మాట్లాడినటువంటి అది మొదటి వచనానికి 19వ వచనానికి మధ్యలో మొట్టమొదట వాళ్ళందరూ ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చి, ప్రియమైన వారలారా మీకు మీరు పగ తీర్చుకోకుండా ఇలా బ్రతకండి అని చెప్పాడు ప్రియమైన వారికి. అంటే ఏంటి, ప్రియమైన వారు ఆ ముందు చెప్పిన లక్షణాలు వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతాయి. ఎస్పెషల్లీ ఈ లక్షణం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రియమైన వారు చేయాల్సిన కొత్త పని ఏంటి, నీకు నువ్వు పగ తీర్చుకోకుండా, అంటే నీకు నువ్వు నష్టపడినప్పుడు అవతల వ్యక్తిని చూసి ఆనందించకుండా, నువ్వు చేసే పనికి అవతలవాడు బాధపడినప్పుడు తృప్తి పొందకుండా, నువ్వు పొందనది అవతలవాడు పొందితే నువ్వు మానసికమైన ఆనందం పొందకుండా, నీవు కోరుకుంటున్నది అవతలవాడికి జరిగితే తృప్తి పొందకుండా, నీవు ప్రియమైన వారికి తగినట్లుగా నీకు నువ్వు ఈ పని చెయ్యొద్దు. ఇది ఇంత పాఠం. దీనికి ఈ వచనం వెనక ఇంత విషయాలు ఉన్నాయి. నిజానికి ప్రియమైన వారికి తగినట్టుగా మనం చేయటానికి ఈ విషయాన్ని ద్వితీయోపదేశకాండంలో యేసుప్రభు వారు చెప్పిన మాటను ఉటంకించాడు ఇక్కడ పౌలు. 32వ అధ్యాయము 35వ వచనం, డ్యూట్రోనమీ 32:35, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం.
వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే.
పగ తీర్చుట ప్రతిఫలమిచ్చుట నావే. అంటే ఇది దేవుడు తన ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి అంశం. మీరు ఎప్పుడు కూడా నూతన నిబంధన ఎక్కువగా చదవటం కానీ, సామెతలు కీర్తనలు ఎక్కువగా చదవటం కానీ, పాత నిబంధనను తక్కువగా చదవటం కానీ చేస్తే దేవుని సంగతులు మీకు అర్థం కావు. దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం నీకు అర్థం అవ్వాలంటే పాత నిబంధన మధ్యలో ఉన్నటువంటి కీర్తనలు, సామెతలు, ప్రసంగి, తరువాత ఉన్నటువంటి మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు, ఆ తదుపరి వచ్చే నూతన నిబంధనను మీరు క్రమబద్ధంగా చదవడం నేర్చుకోవాలి. ఓల్డ్ టెస్టమెంట్ని ఎప్పుడో ఒక్కసారి చదివేస్తాం, ఆ తర్వాత దాని మీద బ్రాడ్ ఐడియా, బ్రాడ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఆ ద్వితీయోపదేశకాండం అంటే ఉంటాయి, ఆ ఆజ్ఞలు అక్కడ ఉంటాయి, సంఖ్యాకాండం ఇలా ఉంటుంది, ఆ తర్వాత యెహోషువలో ఎరుకో ఉంటుంది, ఇలా వదిలేసి ఇంక మిగిలిన విషయాలు పెద్దగా పట్టించుకోం. కానీ ప్రతి సందర్భం అవకాశం దొరికితే ఒక రిఫరెన్స్ ఓటీకి వెళ్ళారనుకోండి, ఆ రిఫరెన్స్ ఉన్నటువంటి అధ్యాయం మొత్తం చదివేయండి. ఆ కంటెంట్ ఇంకెక్కడ ముందుకు కానీ వెనక్కి కానీ అధ్యాయాలు కలిపి ఉంటే అది కూడా కలిపి చదవడం నేర్చుకోండి. అప్పుడేమవుద్దంటే ఆ వచనము మాట్లాడినటువంటి దేవుడు కానీ ప్రవక్త కానీ లేక హెచ్చరిక కానీ లేక ఇంకెవరైనా చెప్పిన సందర్భం కానీ అది అనేక సందర్భాలకు సంబంధించిన దైవ విషయాలు వర్తమానంగా అక్కడ ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ చదివి వాటితో మనం ఒక అభిప్రాయానికి దేవుని సంగతులు తీసుకోవటానికి నేర్చుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కాలుజారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే పాత నిబంధన కాలంలో ఈ 32వ అధ్యాయం మీరు చదవడం ప్రారంభించినప్పటి నుంచి కొన్ని విషయాలు ఉంటాయి. చాలామంది దేవుడిని వదిలేసి విగ్రహాలకు ఆరాధించి విగ్రహ సంబంధమైన దేవతలకు సాగిలపడి విగ్రహ సంబంధమైన ప్రజల యొక్క ఆచారాలను సిద్ధాంతాలను వెంబడిస్తూ వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలకు శత్రువులుగా మారారు. దేవుని ప్రజలకు ఎప్పుడైతే వాడు శత్రువులుగా మారారో వాళ్ళు ఎవరికి శత్రువులు మారారో తెలుసా? దేవునికి శత్రువులుగా మారిపోయారు. దేవునికి ఎప్పుడైతే వాళ్ళు శత్రువులుగా మారారో దేవుని ప్రజల పక్షంగా దేవుడే కలుగు చేసుకుని నీకు దూరం అయ్యారు కాబట్టి నాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ పగ తీర్చడం అనేది నా పని అని దేవుడు కలుగు చేసుకుని చెప్పాడు. అది ఇక్కడ వచ్చను. చాలాసార్లు సందర్భానికి తగినటువంటి ఈ ప్యాకాట్లో ముక్కలు కట్ చేసిన టక్కన్ కట్ చేసి ఇక్కడ ఏది దొరికితే ఆ దేవుడు నాకే చెప్పాడు అనుకుంటారు చాలామంది. అలాంటి పజిలింగ్ మెథడ్స్లో బైబిల్ని తిరగేయకండి. టోటల్ మొదటి నుంచి చదువుకుంటూ వస్తూ దానిలో చెప్పబడినటువంటి భాగాన్ని తీసుకోవడానికి ప్రయత్నించేయండి తప్ప మధ్యలో ఎక్కడ ముక్కలు తీయకండి. ఇక్కడ విషయం చెప్తున్నాను వినండి. అయితే ఈ దేవుడి యొక్క ప్రజలకు శత్రువులుగా ఎప్పుడైతే మారారో దేవుడికి శత్రువులుగా మారడాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారో తెలుసా? దేవుడు ఈ మాట ఖచ్చితంగా చెప్పాడు. దేవునికి ఇష్టులైనటువంటి వారు ప్రియమైన వారుగా ఉండాల్సినటువంటి వారు ఆ మనుషులు. ఏ మనుషులు? దేవునికి శత్రువులైన మనుషులు. అంటే ఎవరికి? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటువంటి మనుషులకు. ఇక్కడ తేడా అది. దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకముగా, దేవుని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి వారు. వారికి వ్యతిరేకంగా నీరు ఉంటే ఇలా ఉండండి అనే విషయాన్ని మనకి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ఈ పగ తీర్చుకునేటువంటి కోరిక మనలో మూడు చోట్ల కనపడతా ఉంటుంది. మొట్టమొదటిది పర్సనల్స్, వ్యక్తుల పట్ల. రెండవది కుటుంబాల పట్ల. మూడవది జాతుల మధ్య. ఈ రకమైనటువంటి వైరం అనేది మనం చూస్తూ ఉంటాం. వ్యక్తుల మధ్యలో జరిగేటువంటి ఈ తేడాన్ని మీరు చూస్తే మీకు ఎక్కడైనా కావచ్చు. ఈ వ్యక్తులు ఇంటి పక్కన కావచ్చు, మరి స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఇంటి బయట కావచ్చు, మరి మార్కెట్ ప్లేస్లో కావచ్చు, పనిచేసే ప్లేస్లో కావచ్చు. బట్ ఆయా జోన్స్లో మీకు ఎక్కడో చోట వ్యక్తులతో మీరు పగ తీర్చుకునేటువంటి అవకాశం మీకు ఎప్పుడు ఉంటుంది. అలాంటి సందర్భాలు మీ ముందు ఉంటాయి. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నేను దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలను, నేను దేవుని సంబంధిని, వారు దేవునికి వ్యతిరేకులు, దేవుని ప్రజలైన నాకు వ్యతిరేకులు అవుతారు కాబట్టి వారితో నేను తీర్చుకోకూడదు. వాళ్ళు ఏం చేస్తారు? నీ మీద పగ తీర్చుకుంటారు, నీ మీద ఆయాసపడతారు, నీ మీద ఉద్రేకపడతారు, నీ మీద తప్పు మాటలు మాట్లాడతారు, నీ మీద తీర్పులు తీరుస్తారు, నిన్ను వ్యతిరేకంగా ఇరికిస్తారు, చిక్కిస్తారు, పట్టిస్తారు, అనేక పరిస్థితుల్లో నిన్ను బంధిస్తారు. నీ తప్పు అని నీ రుజువు చేయడానికి వాళ్ళు చాలా రకాల విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది నువ్వు తెలుసుకోవాలి. రెండవదిగా కుటుంబాల మధ్యలో జరిగేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే మానవులుగా మన ఫ్యామిలీ మధ్యలో ఉండేటువంటి మనకి ఫైట్స్, మనకి చాలా ఫైట్స్ ఉంటాయి. కొంతమందికి భార్యాభర్తల మధ్య, తల్లిపిల్లల మధ్య, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య, మరి ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే మనం ఎక్కువగా తీసుకుంటామో ఆ ఎక్కువగా పగ తీర్చుకునే అవకాశం కూడా మనకి వస్తూ ఉంటుంది. అందుకే చాలామంది ఏమంటారంటే దూరంగా ఉంటే ప్రేమల బంధుత్వాలు బాగుంటాయి, అనవసరంగా మీదకి వచ్చి ఎక్కించుకున్నాను అందుకే నాకు ఎలాగైందని చెప్పి చెప్పించుకుంటూ ఉంటారు. దగ్గరికి తీసుకోవటం అనేది చాలామందికి ఇష్టం ఉండదు. నువ్వు అప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నువ్వు దేవుని ప్రజలు అయితే దేవుడు అందరినీ చేర్చుకుంటాడా, దూరంగా ఉంచుతాడా? చెదిరిపోయిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? చెదరగొట్టిన వారందరినీ తిరిగి తీసుకొస్తాడా లేదా? మరి తీసుకొచ్చి గుండె గాయాలని మాయం చేసే దేవుడు నీకున్నప్పుడు నువ్వు ఇంకొక రకంగా మాట చెప్పి ఎలా తప్పించుకుంటావు? సో నువ్వు అవతల మనుషులు ఎలాంటి వాళ్ళు నువ్వు దూరంగా పెడతానా, దేవుని తీర్పు నీ మీద మొదలవుద్ది. ఎందుకు? నువ్వు వ్యక్తులతోనూ కుటుంబాలతో విభేదిస్తున్నావు. నువ్వు దేవుని ప్రియమైన వాడివేనా, దేవునికి దగ్గర వాడివేనా, దేవుని సంబంధివేనా, దేవునికి ఇష్టమైన వాడివేనా, నువ్వు దేవుని ప్రజలా అనే నీ ప్రశ్న నీ ముందు ఎప్పుడూ నిలబడదు. అందుకే ఎక్కడ ఎవరిని పెట్టాలో అనే పదానికన్నా ఎవరు వచ్చినా నేను ఎప్పుడు ఒకేలాగుంటాను అనే నీ మారు మనసే నీ ఆత్మీయ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటిది. మూడోది, జాతుల మధ్య జరిగేటువంటి వైరం మీరు చూస్తున్నప్పుడు, ఇజ్రాయేలీలకు పాలస్తీనీలకు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈరోజు కూడా సిరియా మరి పట్టణం మీదకు అనేకమైన బాంబు వర్షం కురిసింది. ప్రజలు అల్లకొల్లలు అయిపోయారు, ఇప్పటికే సగం పాడైపోయింది, ఉన్నదాన్ని కూడా నాశనం చేసి పడేశారు. ఇవాళ భయంకరమైన జాతుల మధ్య వైరం, ఇది ప్రజలకు సంబంధించింది కాదు, కుటుంబాలకు సంబంధించింది కాదు, జాతులు ముస్లిం నేషన్స్ అన్నీ కూడా ఒక రకంగా మారుతూ ఇరాన్ నుంచి వచ్చినటువంటి దాడి జరిగింది. అక్కడ రకరకాల ప్రయత్నాలు, బాంబులు వర్షాలు కురుస్తున్నాయి, సమాధానం లేని పరిస్థితి. జాతులతో జాతులు, జీహాద్ అన్నది ముస్లిం జాతికి ముస్లిమేతర జాతులకు జరుగుతున్న పరిస్థితి. జై శ్రీరామ్ అనేటువంటి బ్యాచ్, శివశక్తి అనేటువంటి బ్యాచ్, వీళ్ళు క్రైస్తవులపై జాతి మీద వైరాన్ని తీసుకొస్తున్నారు. నిజానికి జాతి అనేది మానవులు అనే విషయాన్ని దాటి జరిగిస్తున్నటువంటి వారి అభిప్రాయాలు. దీంతో జరిగే నష్టాలు మూడు: ఒకటి అల్లకల్లోలం, రెండవది మరణం, మూడవది వస్తు లేక ధన లేక ఇంకేదైనా నష్టం. అల్లకల్లోలం చేయటం కానీ, మరి ఒక విధమైనటువంటి మరణాలు చంపేయటం కానీ, ఇంకేదైనా నష్టాన్ని కలిగించడం కానీ మనం చూస్తాం. ఈ మూడింటి మధ్యలో దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, క్రైస్తవులందరికీ కూడా పగ తీర్చుకునే అవకాశాన్ని బైబిల్ ఇస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులమైన మనందరికీ కూడా పగ తీర్చుకునే అవకాశం బైబిల్ ఇచ్చింది. మిగిలిన గ్రంథాలు, మిగిలిన మతశాస్త్రాలు, మిగిలిన చెప్పుకునేటువంటి ఏవి కూడా పగ తీర్చుకునే అవకాశాన్ని వాళ్ళు మరొక పద్ధతిలో చేశారు. వాళ్ళు ఎలా చేశారో చెప్పన, బైబిల్ చేసినటువంటి పద్ధతికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. ఇతర గ్రంథాలు మరి ఈక్వల్గా స్ట్రాంగ్గా రివెంజ్ ఎలా తీర్చుకోవాలో వాళ్ళు చేసి చూపించారు. ఎవరు? అపురాణ ఇతిహాసాలకు అధిపతులు ఎవరున్నారో వాళ్ళు ఆ రచయితలు చేసి చూపించారు. అయితే ప్రతి సందర్భంలో బైబిల్ చెప్పేటువంటి రివెంజ్ లేక ప్రతీకారం లేక పగ తీర్చుకునేటువంటి పద్ధతి పర్ఫెక్ట్ మెథడ్. మిగిలిన మెథడ్స్ తప్ప నేను అంటలా, ఇది పర్ఫెక్ట్ మెథడ్ అని చెప్తున్నాను. సో వాళ్ళకి అది మంచిదే కావచ్చు, కానీ బిబ్లికల్గా చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో అది అల్టిమేట్, ఇక దానికి మించి ఇంకొక స్థాయి ఏమి లేదు, అదే పర్ఫెక్ట్ స్థాయి. మత్తయి సువార్త 5:44 మనకి ప్రభు వారు చూపించిన ఒక మాదిరిని చూద్దాం. Matthew 5:44,
నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి.
మీ తండ్రికి మీరేమై ఉండాలి?
కుమారులై ఉండునట్లు.
నిజంగా మీ దేవుని పక్షమైనటువంటి వారికి కుమారులుగా ఉండాలి అని అంటే, నువ్వేం చేయాలి? ఇప్పుడు శత్రువుని ప్రేమించాలి. ఇప్పుడు శత్రువుని ప్రేమించటమే ప్రతీకారం అని ఎంతమందికి తెలుసు? బైబిల్ చెప్పినటువంటి ప్రతీకారం ఏంటంటే, టు లవ్ యువర్ ఎనిమీ ఈజ్ రివెంజ్. అర్థమైందా? నువ్వు నీ శత్రువుని ప్రేమించటమే రివెంజ్. ప్రతీకారం తీర్చుకోవటానికి బైబిల్లో పగ పట్టడానికి ఒక అవకాశం నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? తండ్రికి కుమారులుగా మారడం. అది నువ్వు చేయాలంటే ఏం చేయాలంటే, శత్రువుని ఏం చేయాలి? ప్రేమించి తీరాలి. మామూలుగా పరిస్థితులను బట్టి ప్రేమ ఉండడం వేరు, శత్రువుని సహా ప్రేమించండి అని చెప్పిన బైబిల్ ఒకటే ప్రామాణికమని ఎందుకు చెప్పానంటే, మిగిలిన గ్రంథాల్లో శత్రువు అయితే బావైనా బామ్మర్దైనా యుద్ధానికి సై అన్నారు. అక్కడ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, ఎవడైనా నీకు అనవసరం, యుద్ధం యుద్ధమే, దా వెనక ముందు చూడకో, నరుక్కెళ్ళిపో అన్నాడు అంతే. అందుకని ఆ సిద్ధాంతానికి, బైబిల్ చెప్పిన సిద్ధాంతానికి ప్రత్యేకమంత ఏంటి అని అంటే, నీకు శత్రువు వచ్చి యుద్ధం చేస్తానరా అన్నాడు అనుకోండి, ముందు యుద్ధం తర్వాత ముందు నేను నిన్ను ప్రేమించి చూపిస్తాను దా అని చెప్పి మనం ప్రేమించడంతో యుద్ధం మొదలుపెట్టాలి. ఎవరికి కుమారులైనట్టు? నీ తండ్రి పరలోకముందున్న దేవునికి కుమారుడుగా అయినట్లు. పగ తీర్చడం ఎవరి పని? దేవుని పని. అంటే దేవుడు ఎలా ఎలా పగ తీరుస్తాడు చెప్పండి ఒకసారి. బైబిల్లో దేవుడు పగ తీర్చుకున్న సందర్భాలు లేవా? ఇజ్రాయేలీల మీదకి ఎవడైనా ఏమైనంటే వాళ్ళందరినీ తుక్కుతుక్కు నాశనం చేసి పడేశాడు. రకరకాల పద్ధతుల్లో దేవుడు యుద్ధం చేశాడు. ఏమీ లేకుండా, అక్కడ ఏమీ సంబంధం లేకుండా ఫరో సైన్యాన్ని చంపడానికి గాలికి ఆజ్ఞాపించాడండి. తూర్పు గాలి వచ్చింది, దక్షిణపు గాలి వచ్చింది, అంతే. సముద్రం చీలిపోయింది, వీళ్ళు అవతలకి వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చారు, మునిపోయారు, అంతే, రెండు కలిసి. ఎన్ని విషయాల్లో ఎన్ని రకాల శక్తుల్ని దేవుడు వాడాడు. మరి దేవదూతల్ని ఖడ్గమిచ్చి పంపించి ఇజ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని నాశనం చేసి పడేయమన్నాడు అంతే. తెల్లవారిపాటికి శవాల గుట్టలు లేచిపోయినాయి. మరి రకరకాల పద్ధతులు బైబిల్లో ఎన్నో పద్ధతులు ఇజ్రాయేల్ ప్రజలకు పక్షంగా రివెంజ్ తీర్చుకోవటానికి పాత నిబంధనలో దేవుడు మనకు కనపడ్డాడు. ఆ దేవునికి నువ్వు కుమారుడు అయినట్లు. ఇప్పుడు ఎవరు దేవుని కుమారుడు ఒకసారి ఆలోచిద్దాం. మొదటిగా మనకు తెలిసిన కుమారుడు ఎవరు? యేసు ప్రభువు కుమారుడు అనే విషయం ఇంకెవరితో డిస్కషన్స్లో లేకుండా మాట్లాడగలిగే ఒకే ఒక సందర్భం ఏంటంటే, మానవుల కలయిక వలన ఆయన పుట్టలేదు. ద హ్యూమన్ డిఎన్ఏ ఆయనలో లేదు. రెండవది, ఆయన పరిశుద్ధాత్మ వలన పరలోకపు తండ్రి యొక్క ఆత్మ యొక్క మాట వలన ఆత్మ ద్వారా గర్భము ధరించెను. కన్యక గర్భంలో అతనికి బాడీ కావాలి కాబట్టి ఆ బాడీ కోసం మరియను తీసుకోవాల్సి వచ్చింది దేవుడు. ఆయన పుట్టిన సందర్భంలో కానీ పెరిగిన సందర్భంలో కానీ ఆయనకు సంబంధించినంత వరకు ఎక్కడా కూడా భూ సంబంధమైన మానవ సంబంధమైన పద్ధతులకు ఆయన భిన్నంగానే ప్రవర్తించాడు. ప్రకృతి అతీతంగా కాదు, భూ సంబంధమైన పద్ధతులకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఉదాహరణకి ఓ చోట ఎక్కడైనా మందరం వచ్చి చంపేద్దాం అన్నారనుకోండి, ఆయన ఏమంటాడు? క్షమించేద్దాం దా అంటాడు. వ్యభిచారిని ఏమన్నాడు? అందరూ వచ్చి తిడదాం అన్నాడు. ఆయన ఏమన్నాడు? గమ్మునున్నాడు. అందరూ వచ్చి ఈడిని వేసేస్తాడరా, ఇప్పుడు జక్కి నీడు వేసేస్తాడరా, యేసుప్రభు బుక్ చేసేస్తాడరా అన్నాడు. తీరా ఏమయ్యారు? అందరూ బుక్ అయిపోయారు. అంటే ఈయన భిన్నమైన ఆలోచన పరలోకపు తండ్రికి కుమారుడుగా మనకు చూపించాడు. ఆ కుమారుడు తన అధికారాన్ని చూపించి స్వస్థతనిచ్చాడు. స్వస్థత ఎందుకు చూపించాల్సి వచ్చింది? కుష్టివారిని స్వస్థపరచడం అనేది ప్రపంచంలో అప్పటి వరకు ఎక్కడ జరగలేదు, రెండు సందర్భాల్లో తప్ప. ఆ రెండు సందర్భాలలో కూడా దేవుని వలన మాత్రమే ఇది స్వస్థ వస్తుంది, దేవుని వలన మాత్రమే రోగం వస్తుంది అన్నది ప్రజలు చెప్పుకుంటున్నటువంటి సాక్ష్యం. అది నిజం, దేవుని వలన మాత్రమే రోగం వచ్చింది. ఆ రోగాన్ని స్వస్థపరచాలంటే దేవుని యాజకుడు మాత్రమే స్వస్థపరచాలి, అది దేవుని వలన మాత్రమే జరుగుద్ది. అందుకని దేవుని వలన మాత్రమే జరిగే క్రియలు దేవుని కుమారుడు మాత్రమే చేసి ఇది దేవుని వలన జరుగుతున్నాయి అనే విషయం చెప్పాడు. అందరూ వచ్చి బయజుబ్బుల వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని అంటే దయ్యం దయ్యంని ఎలా వదలగొడద్రా బాబు అని చెప్పి ఇది దేవుని వలన జరిగిందని దేవుని మహింపరిచిరి అని రాసింది. కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు పరిస్థితులు అన్నింటిలో అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక్రియలు మహత్కార్యాలు ప్రపంచంలో ఎవడూ చేయలేదు. నీళ్ళం ద్రాక్షరసంగా జరిగిన పరిస్థితి అప్పటి వరకు ఏం లే. మారాన్ని మధురంగా మార్చినప్పుడు అక్కడ మొక్కేయమన్నప్పుడు దేవుడు చేశాడు అనే విషయం అందరికీ తెలిసిపోయింది. జబ్బు అయిపోయిందిరా బాబు అంటే దానిలో పిండేయిందని చెప్పిన మాటను బట్టి అది మరి పరిపూర్ణంగా మారడం మనం చూస్తున్నాం. అనేకమైన విషయాల్లో క్రియలన్నీ దేవుడు చేస్తే దేవుని పద్ధతులు దేవుని కుమారుడు చేశాడు. అందుకు యేసు దేవుని కుమారుడు, రైట్? అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్ అనేది చాలా ముఖ్యం క్రైస్తవ్యానికి. అనవసరంగా యేసు ప్రభు దేవుడు అంటే అందరూ చెప్పే సాక్ష్యాలను బట్టి నమ్మకండి, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నమ్మండి. ఇప్పుడు యేసు దేవుని కుమారుడుగా మారి మన మధ్యలో కనపడినప్పుడు నువ్వు కూడా దేవునికి కుమారుడు అయి ఉండాలంటే కండిషన్, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కూడా పరలోకపు తండ్రికి కుమారుడు అయి ఉండాలంటే శత్రువుని కూడా ఏం చేయాలి? యేసు ప్రభు ఆఖరి నిమిషం వరకు అదే చేశాడనే విషయం ప్రారంభంలో చెప్తున్నాడు. అప్పటికి సిలువు గడ్డం రాలా, సిలువు మీద చెత్త కొడుతున్నారు, ఉమ్ములు వేస్తున్నారు, గడ్డం పీకుతున్నారు, కొట్టి కొట్టి ఎవడు కొట్టాడో చెప్పుకోవే అంటున్నారు, ఉమ్ములు వస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, పొట్టలో తంతున్నారు, ఒక్కొక్క కొరడ కొలుకులు గుచ్చుకుంటే దానితో పాటు బయటికి లాగుతుంటే తొక్కలు ఊడిపోయి అసలు విపరీతమైన వేదనతో అరుస్తున్నాడు. ఆ టైంలో సిలువు మీదకి వెళ్తుండగా ప్రజలందరినీ చూసి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కానీ నేను క్షమిస్తున్నాను, మీరు కూడా ఏం చేయండి. తండ్రికి కుమారుడు అవడం అనంటే అంత బాధాతప్తమైన హృదయాలలో అంత వేదన శోధన పడుతున్నప్పుడు ప్రపంచపు యొక్క అవమానం ఆయన తీసుకుంటున్నప్పుడు సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతం వరకు ఉండేటువంటి అవమానపు పాపపు భారము ఒక గొర్రెపిల్లగా అతని మీద వేసుకుని వెళుతుండగా వీళ్ళందరినీ చూసి, తండ్రి వీళ్ళందరికీ దుమ్ము రేపేస్తావు నువ్వు రేపు వద్దున అంటలా, నేను క్షమించాను, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు, నువ్వు కూడా క్షమించు. పరలోకపు తండ్రికి కుమారుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. అలాగ మీరు కూడా ఉండాలి అని అంటే నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు శత్రువుని, దట్స్ ఆల్, రివెంజ్ అలాగే తీర్చుకోండి. ఇప్పుడు సింపుల్. సో ఈ రివెంజ్ తీర్చుకోవటానికి హింసించు వారి కొరకు ఇప్పుడు నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటే ప్రేమించు. ఓకే, వాడి మీద నువ్వు పగ తీర్చుకోవాలి అనుకుంటే మాత్రం హింసించే వారి కొరకు ప్రార్థన చేసేయండి. ఎలా ప్రార్థన చేస్తావో చేసుకో. వాడిని హింసించుచున్న వాడిని దీవించేలాగా ప్రార్థన చేయండి, అదే ప్రతీకారం. నీ పగ చల్లరాలంటే అవతరుడికి ఫుల్ దీవెనలు పలకాల. ఎలా పలుకుతావు దీవెన, ఎలా పలుకుతావు పగ చల్లారేలాగా పలకండి. మాట అర్థం కలదా? అవుతున్నట్టుగా ఉంది కానీ ఏదో కష్టంగా అనిపిస్తుంది. ఎలా ఎలా నా పగ చల్లారాలి, నా పగ చల్లారాలంటే నేను రక్తానికి రక్తం, పంటికి పన్ను, కంటికి కన్ను నాకు లేదు. ఎందుకు? పరలోక తండ్రి కుమారుడు అవను నేను. అలాగైతే యేసు ప్రభుని ఎవడైనా ఫూ అన్నాడంటే ఆ పైనుంచి ఆకాశం నుంచి 40 రోజులు పగళ్ళు రాత్రులు ఓపెన్ ఏమైంది? ఆకాశం తెరవబడితే ఏమైంది? జలప్రళయం రాలా? అలాగే ఓ యేసు ప్రభు మీద ఊమేయంగానే ప్రభు ఓపెన్ చేయ ఒక గేట్ అన్నాడు అనుకో, గోదావరి గేట్లు ఎత్తినప్పుడు మునిగిపోయినట్టు, లంక గ్రామాలు మునిగిపోయినట్టు ఆడ ఎగిరి కొట్టుకుపోతాడు, అంత ధారాళంగా పడిపోద్ది. ఏంలే, దీవించటమే. క్షమించటమే, ప్రేమించటమే, ఇది పరలోకపు తండ్రి యొక్క కుమారుని యొక్క పది పరిపూర్ణత. సో ఆలోచించు. ఇప్పుడు రెండవ తెస్సలోనికి పత్రిక మొదటి అధ్యాయంలో 6-9 వచనాలు మధ్యలో ఉన్న భాగాన్ని ఒకసారి చూద్దాం. సెకండ్ థెస్సలోనియన్స్ 1,
ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై.
అమ్మా, రెండవ తెస్సలోనికి పత్రిక 6వ వచనం.
ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి. దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన
వారికి
ప్రతిదండన చేయినప్పుడు.
ఆగండి, ఇలాంటి వచనాలు చదివేటప్పుడే మనకు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏముందో తెలుసా? యేసు ప్రభువుని నమ్మిన వారికి, నమ్మని వారికి దేవుడు ఏం చేస్తాడట?
ప్రతిదండన చేయినప్పుడు.
దేవుడు మంచోడు కదా, ఎవరికైనా డౌట్ వస్తే అడగండి, మళ్ళీ దాన్ని కూడా చెప్తాను. దేవుడు మంచివాడా కాదా? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని పాటలు కూడా పాడతాం. దేవుడు మంచివాడా కాదా? ప్రతిదండం చేస్తాడా? దేవుడు ప్రతిదండం చేసేవాడా? దేవుడు చాలా మంచివాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు, మిమ్మల్ని తిరిగి కడతాడు, మీకు అన్నీ బాగా ఉంటాయి, నమ్మపోతే నరకం వేసేస్తాడని చెప్తున్నాం. ఇది ఒక శాడిజం దేవుడిలాగా లేడు. అంటే దేవుని సంగతిని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోలేక పదాల మధ్యలో మనం అవతల మనిషిని లేక దేవత్వాన్ని మనం కొంచెం కఠినంగా మాట్లాడుతున్నట్టుంది. నిజానికి దేవుడు మంచివాడు అనేటప్పుడు ఇక్కడ ప్రతిదండన ఇస్తాడని ఎందుకు చెప్తున్నాడు? నమ్మని వారికి ప్రతిదండన ఉందని చెప్తుందా కొత్త పత్రిక చెప్తుంది? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హింసించే వారి పట్ల మనం ఎప్పుడైతే శ్రమపరచుతున్న దాన్ని బట్టి మనం ఓర్పు కలిగి ఉంటామో, ఆ గాడ్స్ ఫైనల్ జడ్జిమెంట్లో సువార్తకి లోబడిన వారికి ఏం చేస్తాడట? దేవుడు ఇస్తాడు. అంటే సువార్త అనగా యేసు ప్రభువుని హింసించే వారు ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మొన్న ఉత్తరాఖండ్లో ఒక అబ్బాయిని, ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరిని జై శ్రీరామ్ అని అనలేదని చెప్పి వాళ్ళిద్దరిని చంపేశారు. పశ్చిమ బెంగాల్లో జరిగింది ఒక సంఘటన, ఉత్తరాఖండ్లో జరిగింది, యూపీలో జరిగింది, చాలా ప్రదేశాలలో జై శ్రీరామ్ అనకపోతే కొట్టడం లేకపోతే ఇలా జరిగింది. ఇప్పుడు మనం అందరం కలిపి ఏం చేయాలి? ధర్నా చేయాలా? వాళ్ళు దీవించాలా? నమ్మలేదు కాబట్టి వాళ్ళకి దేవుడు ఏమన్నా ఏం చేస్తాడు? ఒకరోజు ఏం చేస్తాడు? దేవుడు ప్రతిదండన ఇస్తాడు. ఎవరిని తీసుకెళ్ళి ప్రతిదండన ఇస్తాడు? చచ్చిపోయినోడిని, బతికినోడిని తీసుకొచ్చారే బాబు ఎట్రా అని చెప్పి దేవుడు నుంచి చెప్పిడు, నువ్వు వీడిని కొట్టి భూమి మీద జై శ్రీరామ్ అనేది చంపావు కదా, ఇప్పుడు నేను నీకు ఇస్తాను చూసుకో సెక్షన్ చెప్పి పంపించాలి. అప్పుడు నీకు సాటిస్ఫాక్షన్? మాట్లాడండి, సాటిస్ఫాక్షన్ నీకు శరీరం ఉందా? అప్పుడు లేనప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఎలాగొస్తుంది? ఈ కక్షకి, ఆవేశానికి దెబ్బతింటే, బాధపడితే, ఏడిస్తే, నలిగితే, చస్తే, రక్తాలు కారిపోతే, పాటలు ఊడిపోతే, ఈ శారీరక శాడిజం అంతా శరీరం ఉంటేనే అక్కడ ఉంటుందా? మరి నీకేం నీకేం ఆనందం దేవుడు తీర్పు తీరిస్తే? కాకపోతే సమస్య అంతా ఇక్కడ క్రైస్తవుడికే తీర్పులో పడేదిగా ఉంది. చూడండి ఏంటి ఇక్కడ వాక్యం చెప్తుంది. సో గాడ్స్ ఫైనల్ జడ్జిమెంట్లో వాడికి తీర్పు వాస్తది. సరే, దానికి ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను. నహూము గ్రంథంకి రండి. బైబిల్ తిరగతుందో లేదో, లేకపోతే 769 పాత బైబిల్లో పేజీ నెంబరు. నేను ఈ మధ్య కొత్త బైబిల్ తీశాను, అది ఎక్కడుందో ఎతకడానికి కింద మీద తిప్పాను కాసేపు, అందుకని పేజీ నెంబర్ నోట్ చేశాను. 769 పాత బైబిల్లో పేజీ చూడండి. ఇట్స్ అ మైనర్ ప్రాఫిట్ కదా, చిన్న బుక్. నా నహూము గ్రంథము 1వ అధ్యాయంలో 2వ వచనము ఇలాగే 7వ వచనము చదువుదాం.
యెహోవా రోషము గలవాడై.
అబ్బో, రోషము గలవాడై
ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు.
అబ్బా,
యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తన విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును.
దాని తర్వాత ఓడి చదవండి.
యెహోవా దీర్ఘశాంతుడు.
ఏమి రాచితండడు ఆ ప్రవక్త చెప్పిన మాట! ఇలాగున్నాడు, అలాగున్నాడు, దేవుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడని చెప్పి దేవుడు దీర్ఘశాంతం కలిగినాడు అని. అంటే దీర్ఘశాంతం ఎందుకు కలిగినాడు తెలుసా? అవన్నీ ఉంచుకుని కూడా ఆయన బయటపడకపోవడం దీర్ఘశాంతం. అది ఆ వచనం యొక్క అర్థం. అన్నీ ఉన్నాయి, ఈ లక్షణాలు అన్నీ ఉండి కూడా ఒక్కరోజు కూడా వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేయకుండా, ఏదో స్పాట్ పెట్టేయకుండా, వాళ్ళని నాశనం చేయకుండా ఆ ఉగ్రత కలిగిన వాళ్ళని దాచుకుని కాచుకుని ఓపిక పెట్టాడు. 7వ వచనం.
యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచి వారికి ఉంచి వారిని ఆయన ఎరుగును.
అంటే ఇప్పుడు ఆయన గనక వెళ్ళిపోయి ఆయన పార్టీలో చేరిపోతే ఆయన మెంబర్షిప్ ఇచ్చేస్తాడు, అంతే కదా ఇప్పుడు అందరికీ. ఆ మెంబర్షిప్ రాయి చేసుకుంటే నిన్న నాకు ఎవడో ఫోన్ చేశాడు, అన్నా నువ్వు అర్జెంటుగా మరి పార్టీలో చేరాలన్నా అన్నాడు. ఏ పార్టీ రా అన్నాడు. అంటే అదేటన్నా మన జగనన్న పార్టీ అన్నాడు. ఒరే ఇక్కడ జగనన్న పార్టీయా లేకపోతే ప్రజారాజ్యం పార్టీ అదే ఇది జనసేన పార్టీయా టీడీపీ పార్టీ అన్నవి లేవురా, ఇక్కడంతా దేవుని పార్టీ భయ్యా, ఇది రెండు పార్టీలు ఏముండవు, నువ్వు అనవసరంగా దాని గురించి ఆలోచించమోకాను. అంటే అన్నా నువ్వు ఫోన్ నెంబర్ మీద నుంచి నాకు హలో అని పెట్టానని నీకు మెమరీ వచ్చేది అన్నాడు. ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు మెంబర్షిప్ వచ్చేద్దంట. దేవుడు తన వారిని ఎరుగును, ఇంతకీ నన్ను జగనన్న ఎరుగునా ఎరగడు, మా ఎలీషాని పవనాన్ని ఎరుగునా ఎరగడు, గడ్డాలన్నీ గీశారు ఆయన పుట్టినరోజుకి, ఉపయోగం ఏముంది ఎరగడు. దేవుడు తన వారిని ఎలా ఎరుగుతాడు? దేవుడైతే ఎలాగైతే ప్రతీకారం తీర్చుకోకుండా దీర్ఘశాంతంతో ఉంటాడో, దేవుడు ఎలాగైతే తన వారి పట్ల ఓపిక పట్టి ప్రేమ కలిగి ఉంటాడో, వారిని తెలిసినా శిక్షించకుండా వాళ్ళ మీద తీర్పు తెచ్చకుండా ప్రేమగా వ్యవహరిస్తాడో, అలాగను ఉండాలి అన్న విషయం చెప్తున్నట. ఇప్పుడు దేవుని కుమారుడు దేవుడు ఒకేలా కనపడుతున్నాడు చూడండి. ప్రేమించడంలో దీర్ఘశాంతం కలిగిన వాడు అంటే అనగానే పొరపాటున అననీయ సప్పిర అలాగే నా కోపం వచ్చింది అనుకోండి, పేతురు నేను కాసేపు అననీయ సప్పిర వచ్చారు ఇంతకే అమ్మేవా అన్నాను, అవును అందు దబ్బును పడింది. ఇవిడు అలాగే ఎవరో వచ్చారు అనయ్య దశంభాగం అన్నారు, మొత్తంలో కలిపేవా నెట్లో కలిపేవా అన్నాను అనుకోండి, నెట్ అని గ్రాస్ అని ఒకటి ఉంటుంది శాలరీకి, గ్రాస్ అంటే మొత్తమును, దానిలో నీ ఎల్ఐసి కటింగ్ ఉంటుంది, పిఎఫ్ కటింగ్ ఉంటుంది, నువ్వు పెట్టిన లోన్ కటింగ్ ఉంటుంది, నువ్వు మొన్న తీసుకున్న దాని కటింగ్ ఉంటుంది, లాస్ట్కి వచ్చేది నెట్ ఎంత వస్తుంది. ఆ నెట్కి దశంభాగం తీసావా గ్రాస్లో తీసావా అన్నాను అనుకోండి, డబ్బును పడతావు. ఎందుకు? నువ్వు తెచ్చిందెంతో నీకు తెలుసు, అదే దశంభాగం అనుకుని అలా ఒక 4-5 కేసులు వేసిపోయి అనుకోండి చచ్చి. వారం రోజుల్లో నేను అద్దె బిల్డింగ్లోకి వెళ్ళను, సొంత బిల్డింగ్లోకి వెళ్ళిపోతాను. ఎందుకు? వచ్చేవాడు ప్రతి ఒక్కడు ఒళ్ళు దగ్గర పెట్టుకొస్తాడు, తెచ్చేవాడు ప్రతి ఒక్కడు విలువైన తెస్తాడు. ఎంత విలువైన తెస్తాడంటే బాబోయ్ తెలిసిపోద్ది ఆయనకి అన్నట్టు వచ్చేతావు. దీర్ఘశాంతం కలిగినోడు నువ్వు దొంగవైనా ఓపిక పడుతున్నాడు, దేవుని చేతిలో దొంగవైనా నిన్ను ఓపిక పడుతున్నాడు, ఎన్ని కథలు చెప్తున్నా వింటున్నాడు, ఎన్ని రకాలుగా నువ్వు దానికి సమర్థించుకున్నా దీర్ఘశాంతము కలిగిన దేవుని కుమారుడుగా నిన్ను కూడా ప్రేమించమని ఆ లక్షణం చెప్తుంది. ఇప్పుడు నేను నీకు ఒక కండిషన్ చెప్తాను, ఒక కేస్ స్టడీ చెప్తాను, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని దానిలో ఎలా ఉంటావు ఒకసారి ఆలోచించండి. ఆయన తన యందు నమ్మికుంచిన వారిని ఆయన తెలుసా తెలీదా? ఇప్పుడు నువ్వు ఆయన నమ్ముతున్నావా లేదా, నమ్ముతున్నావా లేదా? ఇప్పుడు మనకు బైబిల్ ఒక మాట ఉంది, ఆయన మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించ. ఆయన నిన్ను ఎలా క్షమించాడు? నువ్వు దుర్మార్గత కలిగి ఉన్నా, నువ్వు దుష్టుడివైనా, నువ్వు దోషము కలిగి ఉన్నా, నువ్వు లోకములో ఉన్నా, నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించినా, నీవు హృదయములో అనేకమైన విగ్రహాలను పెట్టుకుని భక్తి చేస్తున్నా, పరిస్థితులన్నింటిలో లోబడనొల్లని ప్రజల వలె నువ్వు దేవుని మాటకు తిరస్కారం చూపిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? అన్కండిషనల్ అగాపే ప్రేమ మనం చూస్తున్నామా లేదా? అలాగ నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు నీ ముందున్నోడిని ప్రేమించ. ఒకవేళ ఇప్పుడు నేనే గనక దేవుని పక్షమైనటువంటి ప్రేమను చూపలేక నాకు ప్రభువా ఈడేం చేస్తావో నాకు తెలియదు, తెల్లారేపాటి కాడు కనపడకూడదు అనగానే 10 నిమిషాల్లో నీకు ఫోన్ చేసి సిస్టర్ గారు మీరు ప్రార్థన కానీ చేశారా, ఆడికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారనుకో, అదే ఆ పదం వాడారు, నువ్వు ప్రార్థన కానీ చేసావా, ఎందుకంటే వాళ్ళందరికీ గురి నీ ప్రార్థన మీద, నిన్ను నువ్వు ప్రార్థన చేసావు అందుకే ఆడికి అలాగయ్యింది అన్నారనుకో, వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా చెల్లించవా? మాట్లాడరే మోకరించి ఫ్యారేసి ఏసి దేవా నా మొర్ర ఇనే సమీపంగా ఉన్నావా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, నా కళ్ళమ్మ నీళ్లు పడ్డ నువ్వు చూడటానికి ఇష్టం లేదు ప్రభువా, నా గొంతులో ప్రార్థన రాగానే ఆడికి సైకిల్ గుద్దేసింది, ఆడికి ఎలా అయిపోయింది, ఎన్ని కృతజ్ఞతలు వస్తాయి నీకు. ఆయన మిమ్మల్ని క్షమించిన లాగున దేవుని కుమారుడికి 2 పద్ధతులు ఉన్నాయి. పొరపాటుని దేవుని కుమారుడు నేను గనక ఇప్పుడు 12,000 సైన్య సమూహాలని పంపమంటే దేవుడు పంపడా? దర్ ఇస్ అన్ ఆప్షన్ 1. నెంబర్ 2, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, ఫర్గివ్ దెమ్. ఇప్పుడు ఏ వెపన్ వాడతావు చెప్పు తండ్రి కుమారుడు నువ్వు. కేస్ స్టడీ ఇదే. యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఆప్షన్ 1, నువ్వు చిటికేసి ఏది కళ్ళు మూసుకుని నోరు తెరవకుండా హృదయంలో నుంచి మొరెట్టేగానే వచ్చేస్తాడు. దేవదూతలు అన్నీ పడిపోతారు అంతే వచ్చి. ఎలీషా దగ్గర అగ్నిరథాలు కనపడినట్లు నీ దగ్గరికి వచ్చేసి పడిపోతాయి దేవదూతలు. ఆ రెక్కలు ఆడిచ్చేటట్టుగా ఆడిగిరిపోతాడు. అవతల పర్సన్ సిచ్యువేషన్ ఏదైనా నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత అర్థమైపోతుంది, సిస్టరు బ్రదరు మిమ్మల్ని అన్నాకే ఇదంతా జరిగింది, ఇంకెప్పుడూ మిమ్మల్ని అన్నని లెంపలేసుకుంటాడు. ఆప్షన్ వన్ ఆర్ టూ, దేవుని కుమారుడివి ఏం వాడతావు చూసుకో. ఇప్పుడు ఇప్పుడు పరలోకమైన తండ్రి కుమారుడిగా ఉండేటట్లు నువ్వు కొన్ని కండిషన్స్ లేక క్లాజులు, ఒక నాలుగు క్లాజులు చెప్తాను. ఆ నాలుగు క్లాజులు కూడా నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో ఆప్షన్ నీకే ఇస్తాను. నెంబర్ వన్, దేవుని కుమారుడు అని చెప్పాను కదా, మీరందరూ దేవుని కుమారులు కుమార్తెలు అయిపోయారు కదా. ఇప్పుడు వాక్య వెంటనే మీరు కూడా అయిపోయారు. ఇప్పుడు అందరూ సన్స్ ఆఫ్ డాటర్సే, ఇక ఎవరికి సంబంధం లేదు, పేర్లు మార్చేసుకోండి. నాకు ఈ మధ్య ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్పాడు, ప్రైజ్ ది లార్డ్ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ అన్నాడు. నాకు యేసు ప్రభు స్వరం ఉంటే ఇలా ఉంటుందేమో ఫోన్లో అనిపించింది అనుకుని, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ అని అడిగాను. అంటే ఎస్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ అన్నాడు. ఎన్నో సన్ అన్నాను అని నాకు వచ్చి డేటా క్లారిటీ ఉంటే క్లారిటీగా మాట్లాడదామని. ఎన్నో కొడుకువి, యేసు ఒకటే కొడుకు అని తెలుసు, మీరు కూడా కొడుకులు అవ్వచ్చు అని ఉంది, కానీ ఇంకా భూమి మీద అయిపోవడానికి అవకాశం ఎలాగుందో చూద్దాం. సరే కుమారుడు అన్నా కూడా చెప్పు అని అంటే, నో ఎన్నో సన్ అంటే నువ్వు ఎన్ని అనుకున్నా పర్లేదు, ఆయన సన్ అన్నాడు. ఓకే, నీకెవరు శత్రువులు లేరా అంటే, నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్. కాంపిటేటర్స్ లేరా, ఉన్నారు. బిజినెస్, అతను బిజినెస్ చేస్తాడు. ఈ బిజినెస్లో నీకు ప్రతిరోజు పోటీ ఇచ్చి నీ ఓటమి చూడాలనుకునే వాళ్ళు నీకు లేరా? ఎందుకు లేరు? ప్రతిరోజు నా చెయ్యి పై చెయ్యి అన్నాడు. అది ఎలాగవుద్ది? నువ్వు దేవుని కుమారుడు అయితే నష్టపోవడానికి ఇష్టపడతావు, గెలవడానికి ఇష్టపడవు. యేసు ప్రభు దగ్గర గెలుపు ఉందా, ఓటం ఉందా? ఆయన చనిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? బతికుండొచ్చుగా. మరణము ఓటమికి సూచన, కానీ ఆ మరణము ద్వారా ప్రజలను గెలుచుట దేవుని సిద్ధాంతం. మరి ఈ కుమారుడు ఏటో మరి వేరేగా ఉన్నాడు. నాకు ఫోన్ చేసిన కుమారుడు, చాలామంది కుమారులుగానే మనం మాట్లాడుకుంటూ ఉంటాం తప్ప కుమారత్వపు పద్ధతులని లక్షణాలని మనలో లేకుండా ఉంటూ ఉంటాం. నెంబర్ వన్, నువ్వు ఎందుకు ఇప్పటికీ మీలో కొంతమంది ఉన్నారు, ఈ నాలుగు కేసులు మీకుంటాయి. ఈ నాలుగు కేసులు చెప్పేస్తారు. మొదటి కేసు ఏంటంటే, అసలు నేను ఎందుకు ఓపిక ఎందుకు సహిస్తున్నానో తెలుసా? ఈ మాట రెండవసారి ఈ డైలాగ్ వాడారా లేదా? ఎప్పుడైనా రెగ్యులర్ డే టు డే లైఫ్లో వస్తుందా లేదా? నేను ఎందుకు సహిస్తున్నాను తెలుసా? దానికి ఆన్సర్ చెప్తాను. ఏదో ఒకరోజు దేవుడు వారి మీద ఎలాంటి శిక్షిస్తాడో ప్రతీకారం ఇస్తాడో నేను చూడనా? దీనికి నువ్వు సహిస్తున్నావు ఆన్సర్. ఈ ఆన్సర్ కాకుండా ఇంకేమైనా ఆన్సర్ ఉంటే చెప్పండి, నేను వదిలేస్తాను ఇక్కడ నుంచి. ఈ ఆన్సర్ కాకుండా నీకు ఇంకేదైనా ఆన్సర్ ఉందా? నువ్వెందుకు సహిస్తున్నావో తెలుసా? ఎందుకంటే ఏదో ఒకరోజు గాడ్ వాళ్ళని చాలా గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటాడు, శిక్షిస్తాడు. దేవుడు నా ప్రార్థన వింటాడు. ఎండా వినడం అంటే మళ్ళీ నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు. నీ కుమారుడు అని చెప్పుకోవడానికి ఇష్టం, కానీ అవ్వడానికి ఇష్టంలే. అవ్వడానికి ఇష్టమైతే వేరే ఉంటుంది సిచ్యువేషన్. నెంబర్ టూ, అసలు నేను ఎందుకు ఓపిక పడుతున్నానో తెలుసా? ఇందాకది ఎందుకు సహిస్తున్నానో తెలుసా? ఇప్పుడు నేను ఎందుకు ఎంత ఓపిక పడుతున్నాను అసలు మీకేం తెలుసు అన్నారో లేదు? డైలాగ్ సందర్భం వచ్చినప్పుడు అవుతుందా లేదా? ఎందుకు ఓపిక పడుతున్నానో తెలుసా? దానికి సమాధానం కూడా చెప్తా. ఏదో ఒకరోజు దేవుడు వారి జీతం వారికి తిరిగి ఫుల్గా ఇచ్చేస్తాడులే. హ్యాపీయా సాడా? హ్యాపీయా? నీకేమనిపిస్తుంది? ఏదో ఒకరోజు దేవుడు ఫుల్గా ఆ జీతం అడిగి ఇచ్చేస్తాడులే. నాకు తెలుసు ఇస్తాడు. ఎందుకు ఉపయోగపడుతున్నావు ఆ జీతం వాడికి ఇచ్చేయడానికి? ఏంటి ఆ జీతం చెప్పండి. నిన్ను దుఃఖపెట్టాడు కదా, అది ఊరికే పోద్దా? చూస్తున్నాడు పయ్యోడు అంటే ఏంటి అర్థం? ఒకరోజు జల కొడతాడురా రెడీగా ఉండని. మనకు లోపలంతా దేవుని కుమారులోనే మనం మాట్లాడుకుంటుంటే బైబిల్ ఆ దేవుని కుమారుడికి వ్యతిరేకమైన కుమారుడు ఎలాగుంటాడా అన్నట్టు మనం చూపిస్తాం. మూడవ విషయం, అసలు నేను ఎందుకు భరిస్తున్నానో తెలుసా? వీళ్ళందరినీ ఎందుకు భరిస్తున్నానో తెలుసా? ఇన్ని మాటలు అంటుంటే మూసుకుని ఎందుకు ఉంటున్నానో తెలుసా? అసలు ఎందుకు ఇంత భరిస్తున్నానో తెలుసా? అసలు ఈ పాటికి మొన్న బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు ఎంత నష్టపరిచాడో తెలుసా అన్నాడు. ఎంత అండి అన్నాడు. ఇంచుమించు 80 లక్షలు అండి. దేవుని సొమ్ము బ్రదర్. 80 లక్షలు ఎలా మోసపోయావురా బాబు నువ్వు? దేవుని సొమ్ము పైగా అంటున్నావు, ఎలాగా అవతల మనిషికి వల్ల పడిపోయావనంటే, అది మరి అసలు నా మైకి ఏంటో తెలియదండి. ఆడు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నేను ఒక రకంగా అయిపోతుంటాను, అతను అడగంగానే చెక్కిచ్చేస్తుంటాను. అతనంతా వాడేసుకుంటాడు. మళ్ళీ నేను అడిగినప్పుడు ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటున్నాడు. ఈ మధ్య ఏం చేశాడు తెలుసా? ఈ విషయం ఎవరికి చెప్పకండి, ఇంటే విన్నాడు కానీ మీరు వెళ్ళి ప్రత్యేకించి మెసేజ్లు మోయకండి. కిరాయి గుండాలను అరేంజ్ చేశాడు ఈ పాస్టర్. 80 లక్షలకి 20% రేట్ మాట్లాడుకుని 20% అడ్వాన్స్ పే చేసి ఆడు తీసుకొచ్చిన 80 లక్షల్లో 20% నువ్వు తీసుకో, నాకు రావాల్సింది మాత్రం నాకు ఇచ్చే కాలుసు ఎర్రగొట్టే అని చెప్పి కిరాయి మాట్లాడాడు. మాట్లాడితే ఈ టీం అంతా కూడా ప్రార్థన చేయించడానికి పిలిచాడు. ఒక రోజు రాత్రి ఫాస్టింగ్ ఉండి ఈ టీం అంతటి కోసం ప్రార్థన చేస్తాడు. పోలీసులు దొరకకుండా, క్లూలు వదిలిపెట్టకుండా, కర్ర పొడిచినా లేకపోతే ఏదో చేసినా ఏం దొరకకుండా ఉండడం కోసం ప్రార్థనకు పిలిచాడు. ఆ రోజు నేనేదో పని ఉండి ఆయనకి ఫోన్ చేశాను, బ్రదర్ ఏంటి సంగతి అంటే చాలా ఇంపార్టెంట్ ప్రార్థన బ్రదర్ ఎవరికి చెప్పకండి అని. అందుకే మీరెవరు చెప్పకండి అన్న. ఇంత పరిశుద్ధమైన దేవుని ప్రేమ కలిగిన సేవకుడు కూడా ఒక్కసారి రివెంజ్ కిందికి వెళ్ళాడు. ఎందుకు తీర్చాలనిపిస్తుంది? అర్థమవుతుందా? ఎందుకు దైవజనులు అనే చాలామంది వాళ్ళ అన్నదమ్ముల్ని చంపుకునే స్థాయికి, ఆస్తి గొడవల్లో, సంఘస్థుల గొడవలలో, మీరు పెద్ద పెద్ద చర్చుల్లో పదవుల కోసం అవతల మనుషుల్ని కాల్చేసేసే దుండగుల్ని ప్రేరేపించేలాగా ఎన్నో రకాల పనులు ఎందుకు చేస్తారో తెలుసా? ఇక్కడే ఎందుకు నేను భరిస్తున్నానో తెలుసా అంటే, వాళ్ళు వాళ్ళతో చెప్పే విషయం ఏంటంటే, నా కళ్ళతో వాళ్ళ అంతం చూడనా, నా కళ్ళతో చూస్తాను, ఒకరోజు చూస్తాను. దావీదు బ్యాచ్ వీళ్ళందరూ కీర్తనలు చదివారా మీరు? ప్రతి ఎక్కడో చోట కీర్తనలో ఒకడు తగులుతాడు శత్రువు. దేవా, ఆడు ఎందుకు లేచిపోతున్నాడు, ఆడు ఎలా లేచిపోతున్నాడు చూడు, ఆడు ఏమవుతాడు చూడు, ఆడు అసలు నా మీద లేచిపోవడం చూడు, అసలు నీ పవర్ ఏంటో చూడు, లాస్ట్లోకి వచ్చి ఏమంటాడు, దయ్యా నన్ను క్షమించు అంటాడు. ఉద్రేకం అంతా ఏంటంటే, ఏసై ఎలా ఒకలాగండి అంటాడు. లాస్ట్కి వచ్చి ప్రవ్వా నీ చిత్తమే జరుగును గాక అని ఒప్పుకుంటాడు. అదే దావీదు స్పెషాలిటీ. మన దావీదులమా, వీధిలో డ్యాన్స్ వేయడానికే దావీదులు, మిగిలిన దగ్గర దావీదు లక్షణాలు లేవు మనకి. సో నాలుగో విషయం ఏంటంటే, నేను అకారణంగా ఇంత జరుగుతున్నా మౌనంగా ఎందుకుంటున్నానో తెలుసా? ఇది నాలుగో విషయం. దేవుడు నాకు టైం ఇస్తాడండి, నాకు టైం వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యావ్ ఎ డే. అప్పుడు కరుస్తాను, అప్పుడు ఇస్తాను, నా టైం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇది ఈ నాలుగు సందర్భాలు ప్రతి క్రైస్తవ పగ ప్రతీకారం కలిగిన దేవుని బిడ్డలం మన నలుగురు. ఈ నాలుగు లక్షణాలు. ఈ 1, 2, 3, 4లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలోనైతే దేవుని దగ్గర నుంచి పనిష్మెంట్ వస్తుంది, దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, ఎలాగో ఒకలాగా వాళ్ళని నాశనం చేస్తాడు, ఏదో ఒకలాగా దేవుడు వాళ్ళని పనిష్మెంట్ శిక్ష వస్తాడు అనే ఉద్దేశంతో గనక నీవు గనక ఆ పగను నువ్వు భరిస్తే దేవుని తీర్పు నీ మీద ఉంది, జాగ్రత్త. అది గుడ్ న్యూస్. పగను భరిస్తావు కదా, ఎలా భరిస్తుంటావు? ఇదే, ఎందుకు ఓపి పడుతున్నానో తెలుసా, ఎందుకు సహిస్తున్నానో తెలుసా, ఎందుకు భరిస్తున్నానో తెలుసా, ఎందుకు మౌనంగా ఉంటున్నానో తెలుసా, నువ్వు భరిస్తున్నావు కదా, నీకు తీర్పు ఉంది. అవతలడికి కాదు, నీకుంది తీర్పు. వాస్తవం ఏంటో చెప్తాను. మరి సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో 21, 22వ వచనాన్నే పౌలు ఈ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. Proverbs 25:21-22.
నీ పగవాడు ఆకలిగొనిన యెడల వానికి భోజనము పెట్టుము.
అదండి రెమెడి. నీ పగవాడు
ఆకలిగొనిన యెడల వానికి భోజనము పెట్టుము.
వానికి ఏం పెట్టు?
భోజనము పెట్టుము.
పెట్టు.
దప్పిగొనిన యెడల వానికి దాహం ఇమ్ము.
ఇప్పుడు రోమిల్ పసికి రండి, 12వ అధ్యాయం 20వ వచనం, మన మేజర్ వర్స్. ఇప్పటి వరకు పగ అంటేంటో నీకు తీర్చిపోయినావు. ఇప్పుడు పగకు ప్రతీకారం తీర్చుకోవడం క్రైస్తవుడికి రూల్ ఉందని చెప్పాను కదా. క్రైస్తవుడు మాత్రమే రివెంజ్ తీర్చుకోగలడని చెప్పాను కదా. క్రైస్తవుడు ఎలా రివెంజ్ తీర్చుకోవాలో బైబిల్ చెప్పిన పర్ఫెక్ట్ పద్ధతి ఇప్పుడు చూద్దాం. ఏంటి? రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 20వ వచనం.
కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము.
అంతే, పెట్టే.
దప్పిగొని ఉంటే.
ఆగండి, ముందు అక్కడ మాట్లాడతాను.
భోజనం
ఫస్ట్ విషయం అర్థం చేసుకుందాం. మీకు ఎప్పుడైనా అన్నం పెట్టే, శత్రువుకి అన్నం పెట్టే అవకాశం వచ్చిందా? వచ్చిందా? నిజంగా నేను ప్రార్థన చేస్తున్నాను నీకు అందరికీ రావాలని, వస్తే ఎలా ఉంటుందో చూడాలని. ఇప్పుడు వరకు నీకు ఈ ఆలోచన లేదు, శత్రువుకి అన్నం పెడదామని ఆలోచన కానీ, పెడితే ఎలా పెడతామని ఆలోచన కానీ లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని బట్టి మాత్రం నువ్వు తీర్పులో పడకపోతే పరలోకంలో నన్ను అడుగు. మొదటిది, ఆకలి ఏం చేస్తుందో ముందు తెలియాలి. ఆకలి ఏం చేస్తుంది అంటే నిన్ను ఏ పనైనా చేయటానికి దిగజారుస్తుంది ఆకలి. నెంబర్ 2, ఎలాంటి నీచానికైనా ఒప్పుకోవడానికి ఆకలి దిగజారుస్తుంది. నీచమైన పని చేయడానికి కూడా పందులు పొట్టు తింటానికి వెళ్ళాడు అంటాడు. దేనికి? అదంతే, మనం కూడా అంతే, ఎదుగుతాం. ఎవడని వదిలేసి అక్కడ కనపడినా కనపడిపోయి మొదట్లో ఎవడని చూస్తాడేమో అని వెళ్ళాం. ఆ తర్వాత ఏం చేస్తాం, చూస్తే చూశాడు ముందు నా ఆకలి కన్నానా అని చెప్పి నీచమైన పని కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. నెంబర్ 3, ఎలాంటి నష్టాన్ని దుర్మార్గతని సైతం ఆకలి భరించేలా చేస్తుంది. నిజమైన ఆకలి దుర్మార్గాన్ని నష్టాన్ని సైతం భరించడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఒక బ్రదర్ చెప్పాడు, నిజంగా బ్రదరు మంచి ఆకలితో కొనుక్కుందామని చెప్పేసి ఇలా దిగాడటండి, పర్సు ఇలా బయటికి తీసి ఇలా పట్టినాడట, పరిగెత్తుకుని వచ్చి నలుగురు ఎవడో పట్టుకెళ్ళిపోయాడు పర్సు. ఇప్పుడు ఆడికి ఏదో తినాలని ఉంది తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి, ఆ రైల్వే పోలీసులకు ఇవ్వాలి, ఏం ఆలోచించట్లేదు. పోతే పోయింది డబ్బులు, ముందున ఆకలి తీరాలని చెప్పి ఎత్తుక్కుని 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 కింద మీద పడి ఎవడో వదిలేస్తే ఆ సగం ఇడ్లీ పట్టుకుని ట్రైన్ ఎక్కాడట. మళ్ళీ అతను చెప్తున్నప్పుడు అర్థమైంది, నిజంగా ఆకలి పోయిందని గురించి ఆలోచించదు, నష్టాన్ని భరించమంటది. ఆ పరిస్థితి ఎలాంటిదైనా దుర్మార్గతను సైతం భరిస్తే తప్ప ఆకలి ఆకలికి మాత్రమే ఉంది. ఇంకొకటి, ఆకలి ఏం చేస్తుందంటే మర్యాదని వింటున్నారా నిద్రపోతున్నారా, ఆకలి మర్యాదని ఘనతని గుర్తింపుని అధికారాన్ని గుర్తించదు. ఆకలి మర్యాదని ఘనతని గుర్తింపుని అధికారాన్ని గుర్తించదు. ఒక చోట ఒక ఆఫీసర్ తినటం తిండి చూశాను నేను, అలా నుంచి చూడాల్సి వచ్చింది. ఏంటి పరిస్థితి అంటే వరద బాధితులతో పాటు ఆయన కూడా పొట్లం లాక్కుంది అంటున్నాడు. ఏంటనంటే ఇవ్వలేదు ఎవడికి పొట్లం, పట్టుకుని గబ 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 ఆ వీడియో కూడా ఎదురుగబెట్టి, సార్ ఏంటి సార్ అంటే 3 రోజుల నుంచి అనలేదు రాను. అందరికీ సాయం చేస్తున్నాడు కలెక్టరు, పాపం ఏముంది ఆ టైంకి దొరకలేదు, ఆయన తిందాం అనుకుంటాడు ఎవడో వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు. అది పరిస్థితి, ఏం కనపడినవద ఆకలి. అంతేకాదు ఆకలి కోల్పోవడానికి ఒప్పుకోవడానికి శిక్ష భరించడానికి కూడా ఒప్పుకొనిస్తుంది ఆకలి. జ్యేష్ఠత్వపు హక్కుని ఏమయ్యాడు, కారణం ఏంటి, ఆ వాసన, ఆ చిక్కుడుగాయలు, ఆ ఎర్రదుంపలు, ఆ కలిసిన కలగోర, అప్పటికే టెన్షన్ టెన్షన్తో ఉన్నాడు, షుగర్ డౌన్ అయిపోయినట్టుంది, లగలగల ఆడిపోతున్నాడు, ఏదో ఇచ్చిరా బాబు అని, నాకు అది ఇచ్చేస్తాడు తీసేసుకోరా బాబు, నాకు అదంతా వద్దు, ముందు నాకు అన్నం పెట్టిన ప్రాణం ఉంటే కదా అధికారం, ఇది పోతే అదెందుకు నాకు ఇచ్చేయి అన్నాడు. అది పరిస్థితి. అంతేకాదు ఆకలి అవమానాన్ని అహంకారాన్ని అపకారాన్ని పట్టించుకోదు. ఇప్పుడు శత్రువు ఆకలిగా ఉంటే ఏం చేయాలి, ఇప్పుడు చెప్తాను వినండి, ద రైట్ టైం టు టేక్ రివెంజ్ ఏంటి అని అంటే భోజనం పెట్టడం. ఎవరికి, ఇది నీ ప్రతీకార చర్య. ఇప్పుడు నువ్వు చెప్పేటువంటి ప్రతీకార చర్య ఎలా చేస్తావో దాని గురించి ఆలోచించు. ఇప్పుడు నేను నా శత్రువు ఎదురుగా వచ్చాడు, నేను అన్నం పెట్టాలనుకుంటున్నాను, నీకు పచ్చడమెతుకులే గతి అంటానా, ఎలా ఇవ్వాలి ఇప్పుడు, శ్రేష్టమైన పదార్థాలతో నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరికి అంటే, నీ కొడుకు దూరదేశం నుంచి వచ్చి అమ్మ నీ చేత చేపల పులుసు అంటాడు చూడు, ఆడికి ఎలా దాచి పెడతావో, ఇంకొంచెం తిన్నాన్నా అని పెడతావో అలా పెట్టాలి ఇప్పుడు నీ శత్రువుకి, పెట్టు. అర్థమవుతుందా లేదా, ఎలా ప్రేమగా పెట్టాలో పెట్టు. అడుక్కునేవాడికి ఇలా ఇసిరేసి దూరంగా పెట్టు, దూరంగా ఉండు అనుకో. ఎలా కొసిరి కొసిరి, నాన్న పచ్చడి నీకోసం చేశాను రా, ఇది నీకు ఇష్టం రా, బీరకాయ తొక్కు దా అని చెప్పి పెడతావు చూడు, ఆ ముద్ద కలిపి నువ్వు తినవు, నువ్వు నాళ్ళు ఇందు తిని దా, నీ ఆవిడ జోబు నేను పొట్ట దా అని కూరుతావు చూడు. ఆ ప్రేమగా పెట్టాలి శత్రువుకి, పెట్టు. అసలు ఆ ఎంత ప్రేమగా పెడతావంటే ఇక పరలోకపు తండ్రికి నువ్వు ఎలా ఉన్నా, ఆకాశంలో నుంచి పడినటువంటి పూరేళ్ళు ముక్కుల్లో నుంచి వచ్చేంత వరకు పంపించాడు దేవుడు, అది దేవుని ప్రేమ. అలా పెట్టు, ఆడు కక్కేలాగా పెట్టు, ఇంకొంచెం పెరిగేసుకో అని చెప్పి ఆడికి బెల్ట్ తీస్తున్నా కూడా ఓపిక టైం ఇవ్వకుండా, అయ్ కూర్చో నువ్వు అలా తీస్తే మళ్ళీ లేట్ అయిపోద్దా నాన్న తిన్నానని శత్రువుని అలా పెట్టు, మేపు పంది ఇంకోటి మేపినట్టు. దాని తీవ్రమైన శిక్ష ఏంటో తెలుసా, దేవుని కుమారుడు నువ్వు, దేవుడు ఇస్తే ధారాళంగా ఇస్తాడు. ఆకలి కొన్న శత్రువుకి నువ్వు అన్నం పెట్టు. ఇప్పుడు దాహానికి వస్తాం, దప్పికొని ఉంటే
దాహమేము,
వెరీ గుడ్, ఫుడ్ లేకుండా 50 రోజులు బతకచ్చు, ట్రై చేయండి ఎప్పుడైనా. దేనికి ట్రై చేస్తారు, ఏమన్నా తెలంగాణ ఉద్యమం అయిపోయింది, చంద్రశేఖర్ గారు గెలిచారు, సీఎం అయిపోయాడు అక్కడ, దాంతోనే పొట్టి శ్రీరాములు గెలిచాడు తమిళనాడు నుంచి, అది మద్రాసు నుంచి బయటకు వచ్చాం మనము. ఇప్పుడు నీకేమైనా అవకాశం ఉంటే ఒక 50 రోజులు ట్రైల్ అయ్యి. విషయం ఏంటి తెలుసా, నిద్ర లేకుండా 12 రోజులు బతకచ్చు, 13 రోజులు చచ్చిపోతావు ఆటోమేటిక్గా, నిద్రలో శాశ్వత నిద్రపోతావు. మంచినీళ్ళు లేకుండా 6 రోజులు బతకచ్చు, 6 డేస్, 6 x 24 hours. వీటిలో ఏది ఇంటర్మీడియట్ లేకపోయినా పోతావు తొందరగా, అంటే మంచినీళ్ళు తాగకుండా కొలితే సలా కూర్చున్నావు అనుకో ఎండిపోతావు, ఇంకేముండదు, గాలి గాలి వెళ్ళిపోద్ది. గాలి లేకుండా 10 నిమిషాల వరకు బతకచ్చు, ఏది యోగా కాకుండా, రామ్దేవ్ బేబా యోగా లాంటివి కాకుండా. గోదావరి అంతా మునిగిపోయింది, ఒకటి తేలి బయటకు వచ్చాడు, ఏంటంటే అష్టదిగ్బంధనం చేసుకున్నాను అన్నాడు. అలాంటి వాయువుని బంధించేవాడు ఎవడనుంటే చేస్తాడేమో నాకు తెలియదు, కానీ మామూలుగా నీకు ముక్కు నోరు మూసి గట్టిగా కూర్చోబెడితే 10 నిమిషాల్లో పట. కానీ దేవుని మాట చెప్తుంది దప్పికొని ఉంటే ఏం చేయాలంట. ఇప్పుడు దప్పిక ప్రాణానికి ఆధారం, నీ బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోతే ఫస్ట్ నీకు సెలైన్ ఇస్తారు. మా పల్లెటూరులో సెలైన్ సిలిండర్ అంటారు, నేను 4 సిలిండర్లు ఎక్కించుకుని వచ్చాను ఇప్పుడే అంటూ ఉంటారు. సిలిండర్ కాదురా సెలైన్ బాటిల్ రా, అదేదో 330 మిల్లీలీటర్లు ఒక పెప్సీ బాటిల్ అంత ఎక్కిస్తారు, అంతకంటే ఎక్కించరా అంటే నీరసంగా ఉంది సెలైన్ ఎట్టండి. నీరసానికి సెలైన్ కాదు, సెలైనే లైఫ్ లైన్, ఫుడ్ నీకు జీవనాధారం, కానీ అది ఏదో ప్రాణం పోకుండా ఉండడం కోసం ఆ చుక్క చుక్క లోపల పంపుతారు. కాకపోతే దప్పిక అనేది నీ ప్రాణాధారం. ఇప్పుడు దప్పిక తీర్చు పరిచర్య ఎలా ఉంటుందో చెప్తాను. ఎదుటి వారికి ఇచ్చేటువంటి మర్యాద దాహం, దాహం మర్యాద. మీ ఇంటికి ఎవరైనా వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు ఏం చేస్తారు చెప్పండి, ఇవ్వకపోతే ఏమంటారు చెప్పండి, ఏమిల్లాలమ్మది, అది ఏమన్నా అన్నం తింటుందా గడ్డి తింటుందా, ఏ తల్లి పెంచిందన్నీ ఇంటికి ఇలా గెలితే కనీసం మంచినీళ్ళు ఎగురే దేశం అనలేదు అంటారా లేదా, అది దేనికి ప్రతీక, మర్యాద. నెంబర్ 2, ఎదుటివారికి ఇచ్చేటువంటి గౌరవం కూడా వాటర్, దప్పిక. ఎదుటివారిని చేర్చుకునేటువంటి ఆప్యాయత, తీర్చుకునే ఆప్యాయత. వచ్చారు, నేను ఇలా వచ్చాను బాబు కొంచెం మంచినీళ్ళు ఇమ్మంటారా, నా ఇచ్చాను, చేతిలో ఆ గ్లాసులో సగం పెట్టి ఎందా అందనుకో కళ్ళబ్జల్లినట్టు, సగం నీ మీద పడ్డాక ఏటమ్మా, అది మర్యాదనా, గౌరవమేనా, వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి ప్రేమేనా, ఆతిథ్యమేనది. కానీ నువ్వు వాళ్ళకి కొంచెం తాకంగానే ఇక్కడ తల్లులందరూ ఏమంటారు తెలుసా, ఇంకొంచెం తెమ్మంటావు నానా, అది ఆప్యాయత. అడుగుతారా లేదా, ఇంతకంటే ఆవిడ తాగుతాడు అంటావా. ఎదుటివారికి ఇచ్చేటువంటి ఉన్నతమైన విలువ లేక స్థాయి దప్పిక, దప్పిక తీర్చుట. ఎవరైనా వచ్చారనుకోండి, అయ్యా మంచినీళ్ళు అవుతున్నాయా, ఒక 5 నిమిషాలు ఉండండి గాజులో తొమ్ముతానని వెళ్ళావనుకో, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా వెండి గ్లాసులోనే వెయ్యాలి అని కాసేపు చింతపండు ఎత్తుకుతున్నావు అనుకో, ఇది దాని తోమడానికి కంచు గ్లాసులు, నువ్వు ఇచ్చే మర్యాద బాగానే ఉందాడు చచ్చిపోతాడు గొంతండి, నీ గుమ్మం దగ్గరే పడిపోద్ది సాక్ష్యం పంచనామ. నువ్వు ఆలోచించాల్సిందేంటి, అవతల వ్యక్తులకు నువ్వు ఇచ్చేటువంటి మర్యాద. అప్పుడు నువ్వు వచ్చేటప్పుడు 2 రకాల మర్యాదలు నువ్వు ఇస్తావు, ఒక ఆప్యాయతలను ఇస్తావు, ఉన్నతమైన స్థానాన్ని కలిగిస్తావు. ఒక ట్రేలో నువ్వు ప్లేట్ పట్టుకుని దాన్ని ట్రే పట్టుకుని దాంతో గ్లాస్ తీసుకుని వచ్చి నీ బిడ్డలో నువ్వు తీసుకొచ్చి ఇచ్చావనుకోండి, అదొక రిసీవింగ్. రేయ్ అపరావు రారా, ఎవడొచ్చాడు నీకు మంచి ట్రేలయ్యి అన్నావు అనుకో, అదో మర్యాద. 2 మర్యాదలే, పనుడు వచ్చాడు ట్రే పట్టుకొచ్చాడు, గ్లాస్ పట్టుకొచ్చాడు, నీళ్ళు కూడా పట్టుకొచ్చాడు, అదే మర్యాద. మర్యాదక అమర్యాద, ఆ పద్ధతి ఏంటి అంటే దేవుని సన్నిధిలో దాహం ఇచ్చుట అనే విషయం గుర్తు చేసుకోండి. అంతేకాదు మరికొన్నిసార్లు మనం ఇచ్చేటువంటి విషయంలో కనీసం నుంచి మంచిదానికి నువ్వు ఇచ్చేటువంటి ఆతిథ్యానికి నువ్వు ఇచ్చేటువంటి గుర్తు, కొంచెం టీ ఇమ్మంటారా, కొంచెం మజ్జిగ తాగుతారా, కొంచెం పాయసం తాగండి, కొంచెం రసన కలిపి ఇవ్వనా, కొంచెం షర్బత్ ఇవ్వనా, కొంచెం లైమ్ జ్యూస్, షుగర్ ఏమంటారా, వద్దంటారా, ఇవన్నీ నువ్వు ఇచ్చేటప్పుడు దానిలో ఏముంటుంది, ఆ రకమైనటువంటి ఆ మంచి ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి నీ కోరిక వాళ్ళకి కావాల్సిన. ఒక ఆయన అడిగాడు, పాస్ గారు ఏం తాగుతారు, కాఫీయా టీవా బోర్న్విటా హార్లిక్సా, అన్నీ ఉన్నాయా అన్నాడు. అంటే అన్నీ అంటే ఏదో ఫార్మాలిటీగా అడిగాను అన్నాడు. అదే వద్దు మొహమాట పడక్కర్లే, ఏదో ఒకటి ఇద్దరు కొంచెం మంచి నీళ్ళు ఇచ్చేసాలంటే సార్, అవైతే ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఐస్ వాటర్ నార్మల్, మళ్ళీ అదే వద్దు క్వశ్చన్ బ్యాంకు, నువ్వేమైనా ఇద్దాం అనుకుంటే దానికి సంబంధించి ఒక ఆలోచించు. నేను ఒక సిస్టర్ గారికి ఫోన్ చేశాను, నన్ను నేను సాయంత్రం వద్దాం అనుకుంటానంటే మొత్తానికి పెప్సీ కంపెనీ, కోకో కోలా కంపెనీ ఫ్రిడ్జ్లో పెట్టేసిందని వర్స్ ఏమంటే, అనియా నీకు ఏది కావాలంటే అది, అవన్నీ నాకు శత్రువులు. టైం కాని టైంలో ఆ కార్బోనేటెడ్ గ్యాస్ డ్రింకులు తాగితే షుగరోడికి ఏమవుద్ది, పెంచి పోషించినట్టే. ఎందుకమ్మా ఇవన్నీ విష పదార్థాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను సార్? అమ్మ నాయన అలాగ అనకండి, నా ప్రేమ తాగండి అంటుంది. నీ ప్రేమ నా సాగుకొచ్చింది, ఇది ఆతిథ్యమే. అంటే నేననే కాదు, మీ దగ్గరికి వచ్చేవాడు చంపకండి, ఓ నాలుగు రోజులు నీ పేరు చెప్పి బతికేలా చూడండి అండి. ఆ మర్యాద ఏదో ఇవ్వడం, దాహం ఇచ్చుట అనే దానిలో ఇన్ని విషయాలు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఇది రివెంజ్ తీర్చుకోవడం. క్రైస్తవ రివెంజ్ ఏంటి అని అంటే, ప్రతీకారం ఏంటంటే, పగేంటంటే ఆకలి కొన్నోడికి అన్నం పెట్టడం, అందులో ఆడు శత్రువు మళ్ళీ మామూలుడు కాదు, వా దప్పికొన్నోడికి నా. ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, శత్రువుకి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తావో ఒకసారి ఆలోచించు. ఈ రెండు కలిపి ఇప్పుడు నువ్వు చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ట్రయల్ అండ్ ఎర్రర్ క్లాస్ చూద్దాం ఏంటో. రాగానే ఎంతవుతావు, ఏంటంటావు, చికెనే అని పెడతావా పెట్టవా, అడుగుతున్నావా కోపమా, నీ ముఖ కవళికలేంటి, నువ్వు ఇస్తా ఇద్దామనుకుంటు పర్త ఏంటి, ఏది కావాలన్నా ఉందా ఇంట్లో, అంటే ఏంటి నీ బాధ, పెడతామనా పెట్టమనా. ఇప్పుడు చెప్పండి, దరహాసంతో ఇవ్వండి, చేపల కూర అందుకు వచ్చి భోజనం చేస్తావా, చికెన్ ఉంది నిన్నటిదే వేడి చేసి పెడతా తింటావా. స్మైల్ నవ్వుతూ చక్కగా అక్కడికి వెళ్ళి హోటల్ నుంచి తెప్పించమంటారా, అది భలే నవ్వుతూ అడుగుతారండి. నీ ఇంటికి వచ్చింది నువ్వేదో పప్పు చారేసి పెట్టా ఉత్త చారేసి పెట్టా తినటానికి ఇష్టపడతారు, కానీ హోటల్ నుంచి తెప్పించిన సాయంత్రం అంటే అది తెచ్చుకోలేక ఏదో. మరి వచ్చేటప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునేటప్పుడు, రెండమ్మా రండి ప్లీజ్ రండి లోపల రండి, ఆతిథ్యం చేతులతో చేసే ఆతిథ్యం, వెళ్ళి వాడిని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ప్రేమగా పలకరించి చేయి పట్టుకుని సాధారణంగా లోపలికి తీసుకొస్తూ భుజమే చేసి నడుమే చేసి దగ్గరికి తీసుకొచ్చుకుని అక్కడ కూర్చోబెట్టుకుని శత్రువుతో నువ్వు ప్రవర్తించే పని ఇది, పాగ తీర్చుకోవడం అంటే ఇదే. అంతేకాదు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో వాళ్ళ పక్కనో వాళ్ళు ఎదురుగానో కూర్చుని, వదిన గారు లేకపోతే బ్రదర్ గారు సిస్టర్ గారు ఏంటి ఎలా ఉన్నారు ఏంటి సంగతి, శత్రువు అయినా నీ ఇంట్లోకి వస్తే నువ్వేం చేయాలి, ఏం చేయాలి, టైం వచ్చింది కాబట్టి తొడగొట్టాలా, రా రా వస్తాడు ఇప్పుడు చూపిస్తాను మీ అమ్మకే దా. ఆ రోజు ఇంటికి వస్తే మీ అమ్మ నన్ను అంటదా ఇప్పుడు రాని చెప్తాను, దానికి జబ్బడింది కదా మందు అలాగే తను చూస్తాను, అమ్మా దగ్గు మందు లే వేసుకో, అదే ఆతిథ్యం. ఎలా ఎలా ఎంత ప్రేమగా వాళ్ళని పలకరించడం, వాళ్ళని తీసుకోవడం, పక్కన కూర్చోవడం, వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ ఇష్టాన్ని గ్రహించి వాళ్ళు ఏది ఇష్టపడతారో చూసుకుని వాళ్లతో నువ్వు కూర్చుని వాళ్ళకి వాటిని అరేంజ్ చేసి వాళ్ళ దగ్గర కూర్చుని సహాయపడడం ఎంత ప్రేమపూర్వకమైన పరిచర్య అండి. అంతేకాదు ఏదైనా పరిస్థితుల్లో వచ్చేటప్పుడు మనం ఇచ్చేటువంటి పదార్థానికి నీ ప్రేమను కల్పిస్తే ఆ మధురమే వేరు. వాళ్ళు వెళ్ళినా కూడా చెప్పుకుంటారు, అందుకే కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఏమండి ఇంటికి వచ్చారు మాట్లాడారు గంట సేపు ఉన్నారు, కనీసం టీ కూడా తాగకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోతున్నారు, మాకు ఇదేమీ బాగలేదండి, మీకేమి మర్యాదగా ఉందేమో మాకు లేదండి, బాధపడిపోతాం లేదా అంటే, దప్పిక ఆహారం విలువైనవే, ఆతిథ్యం ఇచ్చుటకు విలువైనవే, కానీ శత్రువుకి నువ్వు అలా చేస్తావా మిత్రుడికి చేసినట్టు, తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వాడు అవుతావు. రివెంజ్ అంటే ఇదే. అందుకే ఆ కింద వచనంలో చెప్తాడు, ప్రతిసారి కూడా మేలు చేత కీడుని జయించాలి. మేలు చేత కీడుని ఎలా చేయాలి నీకు చెప్పనా? నెంబర్ వన్, ఏ సమయంలోనైనా దేవుడు ఆమెను లేక అతన్ని క్షమించేలాగా పూర్తిగా ప్రార్థన చేయి. ఆ కక్ష కలిగిన ఇబ్బంది కలిగిన ఉంటారు కదా, పూర్తిగా క్షమించేలాగా దేవుని కోసం మీరు ప్రార్థన చేయండి. నెంబర్ టూ, ఎన్నిసార్లైనా వాళ్ళ అభివృద్ధిని ఉన్నతత్వాన్ని కాంక్షించండి. ఎన్నిసార్లైనా ప్రభా వాళ్ళు అంటే అన్నారు కానీ నువ్వు వాళ్ళని ఒక డబల్ ప్రమోషన్ ఇచ్చి ప్రభా, వాళ్ళకి నువ్వు దీవించు ప్రభా, వాళ్ళని ఆశీర్వదించిన ఆయన, వాళ్ళు గొప్పగా చేయి ప్రభా, ఎందుకంటే వాడు నన్ను తిట్టడం వలన నా ఆశీర్వాదం వల్ల వాడు గొప్ప అయ్యాడని చెప్పుకోవాలనుకుంటున్నాను ప్రభా, చేయి ప్రభా. ఇది ప్రార్థన. అంతేకాదు ఇంకా అధికమైన మేలు చేయటానికి నాకు ఒక అవకాశం ఇవ్వు ప్రభువా అని అడగాలి. అవతల వ్యక్తికి ఒక్క అవకాశం నాకు ఇవ్వు, సో దట్ ఐ విల్ షో మై గాడ్స్ లవ్. నేను దేవుని కుమారుని కుమార్తెని చూపించుకోవడానికి ఒక్క అవకాశం నాకు ఇవ్వు ప్రభా, ఒక్క అవకాశం నాకు ఇవ్వు ప్రభా. ఒక అమ్మాయి అలాగే ప్రార్థన చేసింది. దేవుని వాటిని ఈ మధ్యకాలంలో ఆలివ్ గ్రీన్ ప్రసంగాలకి ఉద్రేకపడిపోయి ఆత్మతో నింపబడిపోయి ప్రభు సన్నిధిలో ఏడి చేసి ఉపవాసం ఉందంట. నాకు ఒక్క అవకాశం ఇవి మా అత్తయ్యని మామయ్యని ప్రేమించడానికి. మరుసటి దీపారు అంతే. దేవుడు ఎంత సమీపంగా ఉన్న దేవుడు మనకి. ఇక్కడ వినగానే అక్కడ పరీక్ష కదా, వచ్చేసాడు. ఇద్దరు వచ్చేసారు. ఆయన అత్తయ్య మామయ్య రాత్రి అడిగాను తెల్లారు వచ్చారంట. రాత్రి దేవుడు చెప్పాడు అమ్మ తెల్లారు వెళ్ళిపోమన్నాడు. అందుకని తెల్లారేపాటికి డిఎంయూకి వచ్చి పడిపోయామని. రెండు అత్తయ్య బాగుంది. మొదటి రోజు చాలా బాగానే గోరుచిక్కులు తెచ్చుకున్నారు, వాళ్ళే తెచ్చుకున్నారు. ఎందుకంటే ఈవిడ సంగతి ముందే తెలుసు. సో జాగ్రత్తగా వండి పెట్టింది. మరుసటి రోజు ఈవిడ బజారుకి వెళ్ళి చేపలు తెచ్చిపెట్టింది. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు ఈవిడికి లోపల నుంచి కొడుతుంది. నేను చేస్తున్నదంతా చేస్తున్నాను, దేవునికి ఇష్టమైనట్టు చేస్తున్నానా, నాకు నచ్చినట్టు చేస్తున్నానా. ఒక వారం రోజుల తర్వాత వాళ్ళ అత్తయ్య ఆ అమ్మాయి రెండు చేతులు పట్టుకొని తన చెవులవి, తన నాన్ను, తన గాజులు తీసి, అమ్మా ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నన్ను ప్రేమించి నన్ను చేర్చుకుని నన్ను మా ఆయన్ని చూసిన ప్రేమను చూసావా, ఇంతకన్నా నాకు విలువైంది ఇంకేం అక్కర్లేదు, నేను చచ్చిపోయి ఎవడు తీసుకుంటాడో నాకు తెలియదు, బతికుండా నువ్వు ఆనందించని దాని చేతిలో పోసిందంట. ఆ పిల్ల అంటది, ఇన్ని రోజులు నేను ప్రేమించుంటే మొదటి రోజు ఇచ్చినేమో మా అత్తయ్య, ఇప్పుడు ఆఖరికి వచ్చేసా నేను, రక్షణ ఇప్పుడు వచ్చింది నాకు, మార్మల్స్ ఈ మధ్య కలిగింది, ఈ మధ్య నేను పుచ్చుకున్నాను మా అత్తయ్య హృదయాన్ని. ఈరోజు ఇంట్లో ప్రతిరోజు ప్రతి డేషన్ అత్తయ్య నువ్వేం చెప్తే అదే, కోడలు సరెండర్ టు అత్త. అది ప్రేమ చేత జయించడం, మేలు చేత జయించడం. తేల్చుకుందాం, ఒకప్పుడు నడుస్తుంది. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను పరిశోధిస్తాడు, నీ ఇంటిలో నీ లక్షణాన్ని, నీ క్రియలని పరీక్షిస్తాడు. అక్కడ నువ్వు ఎలా గెలుస్తావు చెక్ చేస్తాడు. మేలు చేత జయించడం అంతేకాదు, ప్రతి సందర్భంలో కూడా ఒక అవతల వ్యక్తుల మీద నీ అంతరంగంలో పూర్తి జాలిని పెంచేసుకో. అవతల వ్యక్తుల మీద జాలిని పెంచుకో, నింపేసుకో, పూర్తిగా నింపబడు జాలి చేత, కనికరం చేత నింపబడు. అరే నేను చేయకపోతే ఎలా, వాళ్ళ సంగతి నాకెందుకు, పోటీలు వేసుకోవద్దు. వాడు పెద్దోడు చూడాలి, రెండోడు చూడాలి కాదు, ఎవడు చూసినా చూడకపోయి నేను చేయాలి, నేనే ఆ బాధ్యత, నాదే ఆ మొదటి చెయ్యి, నాదే మొదటి ఆ ఇచ్చుట, లేక నేనే ఆ మొదటి అడుగు, నేనే వాళ్ళతో సహకారం. ప్రతి సందర్భంలో నీ స్నేహితుడికి, నీ సహవాసికి ఎలా చేయాలనుకుంటావో అలా నువ్వు ప్రతిసారి ఆ మొదట నేనే అనే స్థాయికి ఎదగాలి. ఏ సందర్భంలో యేసు ప్రభు మనతో చెప్పాడో ఆరో అధ్యాయం లోకసువార్తలో 27-28 వచనంలో అదే మాట మనము మాదిరిగా పెట్టుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. ఒకసారి చూసేయండి త్వరగా.
వినిచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి.
మిమ్మల్ని ద్వేషించే వారికి ఏం చేయడం మొదలు పెట్టాలి, శత్రువుని ఏం చేయాలి,
మిమ్మల్ని శపించే వారిని దీవించుడి.
శపించే వారిని ఏం చేయాలి,
దీవించండి.
లోకసువార్త 6:27-28 వచనాలు.
మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి.
సింపుల్. ఇంక మీరు ఇవన్నీ మీకు తెలిసిపోయినాయి. అంటే ఏం చేయాలో తెలుసా, మీరు చేసేటువంటి భక్తి కలిగినటువంటి తీవ్రమైన ప్రార్థన చర్యలు అవతల వ్యక్తుల పశ్చాత్తాపానికి, అవతల వ్యక్తుల క్షమించబడడానికి, అవతల వ్యక్తులకు తీర్పు తప్పించడానికి, అవతల వ్యక్తులు దిద్దుబాటు చేసుకోవడానికి, అవతల వ్యక్తులకు సమాధాన పడడానికి యేసు ప్రభు చేసినట్లు నువ్వు చేసి తీరాలంతే. నీ అల్టిమేట్, నీ క్రైస్తవ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పగ తీర్చుకునుటయే. ఎలా తీర్చుకునుట, నీ ప్రేమ ద్వారా పగను తీర్చుకుంటూ అవతల వాడిని మార్చేయడం అంతే, మార్చేయడమే. ఎలాంటోడైనా మారిపోవాలంతే, నీ ప్రేమతోనే అవతల వాడిని జయించాలి. పోలీస్ కేసులు పెట్టి, రచ్చగీడ్చి, పంచాయతీలు పెట్టి, అవసరమైతే దాని మీద ఇంకేదో ప్రయోగాలు చేసి, అది ఎంత పనికి మాలింది. కాకపోతే యాపిల్ గింజలు తీసుకొచ్చి ఏపి పొడి చేసి రోజు పెడుతుందని చచ్చిపోయింది, వాళ్ళ కుటుంబంలో అందరం చంపేసింది. ఏంటంటే ఏదో విషప్రయోగం చేయాలనుకుంది, ఏదో ప్రయత్నం చేసింది చచ్చిపోయి, లోపలే ఉండి ప్రేమగా తినిపిస్తుంటే తిని చచ్చిపోయారు వాళ్ళు. క్రైస్తవ విశ్వాసము అవతల వ్యక్తిని బతికించడం, చంపడం కాదు, చచ్చిపోయేలాగా నీ ప్రేమను చూపించి ప్రేమకు వాడు చనిపోయి నీ కొరకు వచ్చి బతికేలాగా చేయటం. కక్ష తీర్చుకోండి, పగలు తీర్చుకోండి, ప్రతీకారం కలిగి ఉండండి, తప్పలేదు, కానీ దేవుని కుమారుడైనట్టు మాత్రం తీర్చండి. నేను చెప్పిన పద్ధతిలో దేవుని ప్రేమను చూపిస్తూ అవతల వ్యక్తిని ఇంకా 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 నీ ప్రేమకు వాడు దాసుడైపోవాలి. యేసు ప్రభు ప్రేమకి మనం ఎలా దాసులమయ్యామో అలాగ మనకు అవతల వ్యక్తుల్ని దేవుని ప్రేమకి దాసుల్ని చేయుటయే నీ పగ లేక ప్రతీకారం. దయచేసి ఇంకొక రకమైనటువంటి పగ ప్రతీకారాన్ని సాతాను ప్రేరేపిస్తాడు. దీనికి వ్యతిరేకమైన దానిని అవతల వాడు గాయపడితే, నష్టపోతే, ఏడిస్తే, దుఃఖపడితే, ఇంకేదైనా పోతే నువ్వు సంతోషించేలాగా ఒక్కరోజు నువ్వు ఉల్లసించడానికి కూడా నీ మనసు ఒప్పుకొనివ్వద్దు. ప్రార్థన చేద్దాం.